జంతువులు సమాధానాన్ని ప్రదర్శించే సోదరులు బాధ్యుడు ఆ చప్పట్లు కొట్టించే బాధ్యత మాత్రం గురువు తీసుకుంటాడు. అది చెప్పదలుచుకున్నది. కానీ ఆ చప్పట్లు కొట్టడానికి సాహసం నువ్వు చేయాలి. అక్కడికి వెళ్ళి పార్లమెంట్ ఆఫ్ ఇండియన్స్లో దానికి కావాల్సినటువంటి భౌతికంగా మందులు తీసుకుని చల్లు వడికి టీ బ్రేక్లో నీకు 10 నిమిషాలు టైం ఇస్తానంటే నాకు టైం ఉంది కదా టీ బ్రేక్లో ఎవడు వింటాడు నా మాట అని అనుకోలేదు. అంటే ప్రతికూలమైనటువంటి అంటే అనుకూలం కానీ ఇంత ప్రతికూలం పడకుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అంటే అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా గురువే చూసుకుంటాడే అని ధైర్యం చేసి కనుక మనం ఒక మాట మాట్లాడిస్తే చప్పట్లు వాటితో తగ్గ మెరుగుతాయి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత టీ బ్రేక్ అది మర్చిపోయారు. 45 నిమిషాలు చెప్పుకుంటూ ఓడిపోయాడు. ఈయనకి తెలియదు ఏం చెప్పాడో వాళ్ళకి తెలియదు ఏమన్నాడు. వీళ్ళ చప్పట్లు మాత్రమే గుర్తున్నాయి. ఆ తర్వాత మీటింగ్ నుంచి వివేకానంద స్పీచ్ రాత్రి చివరిలో పెట్టేవారు. మనుషులు కథ వెళ్ళిపోతూ ఉంటే తర్వాత వివేకానంద గారు మాట్లాడతారు అది గుర్తుంచుకోండి అనేవారు. ఆ పార్లమెంట్ ఆఫ్ ఇండియన్స్ కానీ టైం ఇవ్వండి. అది ఆ స్థాయికి గురువు తీసుకెళ్తాడు. ముఖం తరువతి వాచాలను రంగుం నందయితే గురువు. మాట్లాడని వాడి చేత మాట్లాడించేస్తాడు, కళ్ళు లేని వాడి చేత కొండల్ని దాటించేస్తాడు. ఇదంతా కరెక్టే కానీ మనం కూర్చుంటే కాదు ఒక చోట. ఇది పవమానం అంటే జరగంది జరిపించటం పవమాన శక్తి. అందుకు ఎగ్జాంపుల్ చెప్తుంది అంటే జరిగేది జరగటం కావక అన్నం ఉంది బియ్యం ఉంది నీళ్ళు కోసం ఉడికించాం. నీళ్ళు ఉన్నాయి బియ్యం ఉంది, బియ్యం లేదు అన్నము లేదు నీళ్లు లేవు కానీ అన్నం వండించేసాం అనుకోండి అది పవమానం. అది సూర్యుడి నుంచి వస్తుంది కనుక అక్షయపాత్ర గౌపదికి ఇచ్చినటువంటి శక్తి కూడా ఏమీ లేకుండా అది నిండిపోతూ ఉంటుంది. అది పవమాన శక్తి అనమాట అక్షయపాత్ర. ఆ అక్షయపాత్ర ప్రకృతిలో మనం కనిపిస్తూనే ఉంటుందని చెప్పాను కదా. ఒక విత్తనం నాటుతాం అది అక్షయం అయిపోతుంది అంతే. ఎక్కడి నుంచి అక్షయం అవుతోంది ఎలా అక్షయం అవుతోంది అన్నదాన్ని మనం కనుక ఆలోచిస్తే భూమిలో నాటితే కానీ అక్షయం అవటం లేదు. అది భూమిలో ఆ విత్తనం నాటాక ఆ విత్తనం పైకి వచ్చి అక్షయమైనటువంటి అనేక విత్తనాలు ఏర్పడుతూ ఉంటాయి. భూమిలో నాటటం అంటే ఏ భూమిలో నాటాలి? మనోభూమిలో నాటాలి. ఈ మనోభూమిలో నాటాలి అంటే మనోభూమికి ఎటువంటి లక్షణం ఉండాలి? భూమి యొక్క లక్షణం ఉండాలి. కనుక ఈ పవమాన శక్తి మీలో ఉండాలి అంటే ఇందాక అతను అడిగింది కూడా సహిష్ణుత అంటే ఏమో అందుకోసం అది అడిగిందేమో అనుకుని అంటున్నాను నేను. ఓర్పు భూమికి ఉండాల్సి భూదేవంత ఓర్పు ఉండాలి అని చెప్పుకున్నాను కదా. ఈ ఓర్పు అనేది కావాలి శిష్యుడికి. ఆ ఓర్పు లేకపోవటం వల్ల సాధనా ఫలితాలు చాలా మందికి రావటం లేదు. సాధన ఫలించకపోవటానికి కారణం అసలు ఏమీ లేదు, ఆ ఓర్పు ఒక్కటే లేదు. కళ్ళు కూడా చెప్పాను కదా, చెట్టు కింద కూర్చుంటే ఆకులు ఉన్నాయి, ఎన్ని జన్మలు వచ్చిపోయి అన్ని జన్మలు వచ్చితే కానీ బయట అంటాడు. అంటే ఆ ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు లేకుండా నేను 2 రోజుల నుంచి చేస్తున్నానండి, 4 రోజుల నుంచి చేస్తున్నానండి గాయత్రి మంత్రం కష్టం అనమాట. ఆ ఓర్పు ఇప్పుడు లేదు, క్యూలో నుంచోలేము మనం. సహిష్ణుత అనేది పూర్తిగా పోయింది. నా టర్న్ వచ్చేంత వరకు నేను నుంచుని ఉంటాను అని అందరూ నుంచుని ఉంటే అసలు ఎక్కడా రష్ ఉండదు, ఎక్కడా ఏ విధమైనటువంటి బాధ ఉండదు. కానీ కాదు కదా, నాకే ముందు వచ్చేయాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఆ ముందు అనేది లేదు. గురువు గారు కూడా వెయిట్ చేయాల్సిందే. ఆ ఫలితాలు వచ్చేంత వరకు మనోభూమిలో నాటాక విత్తనం నాటాక ఆ విత్తనం ఫలించడానికి గురువు గారికి అంతే టైం పడుతుంది, మనకే అంతే టైం పడుతుంది. కానీ గురువు గారు కనుక ఆయనకి తొందరగా పనిచేయటం, మనం నాటాం కనుక ఆలస్యంగా ఫలించటం ఉంటుంది. మామిడి చెట్టు నాటాం అనుకోండి, గురువు గారు కూడా నాటారు మనం కూడా నాటాం. ఫలించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాయలు తీపి మారవచ్చు, అది వేరే విషయం. దాని గురించి మేము వాదించాను. కానీ ఫలించడానికి ఈక్వల్ టైమే పడుతుంది ఇద్దరికి. ఈ ఈక్వల్ టైము అన్ఈక్వల్ టైము వాటిలో ఉన్నటువంటి సాధనా రహస్యాలలో పవమానం అనే పద్ధతిని మేము కాస్త జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈ నాటుట అనే ప్రక్రియని కనుక మనం నేర్చుకోగలిగితే పవమాన అగ్నిని మనం ఉపయోగించుకోగలుగుతాం. దానికి గురువుగారు తన ఆత్మగతలో అధ్యాయం గుర్తులేదు, నాటుకు కోసుకొని అధ్యాయం ఉంది అక్కడ. దాన్ని తిరిగి తిరిగి చదవండి. అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, భౌతికమైనటువంటి వస్తువులు నాటితే భౌతికమైనటువంటిది అనేక రెట్లు తిరిగి వస్తుంది. భావన ఆలోచనను కనుక మీరు నాటితే అవి అనేక రెట్లు తిరిగి వస్తాయి. అదే కదా ప్రిన్సిపల్. గురువు గారు కోరుకునేది ఆధ్యాత్మిక జగత్తులో ఋషులు కోరుకుంటున్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో వాడు కోరుకునేది ఏంటంటే, భౌతికమైనటువంటిది మీరు నాటాల్సిన పని లేదు. రెడ్ క్రాస్ సొసైటీస్, రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్ అవి కావాల్సినందున ఇప్పుడు మనం కూడా మళ్ళా ఫ్రీ ఐకాన్ పెట్టాల్సిన పని లేదు. గాయత్రి పరివారం వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ మీరు పాలు పంచుకోకండి అని చెప్పారు గురువు గారు చాలాసార్లు. అది చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఈ భౌతికమైనటువంటి హెల్ప్ ఇవ్వడానికి కావలసిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మళ్ళా గాయత్రి పరివారం ఎండాకాలంలో ఒక మీరు ఏమంటారు చలివేండం పెట్టాల్సిన అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు పెడుతున్నారు, అవసరం అయితే ఇంకోటి వాళ్ళే పెట్టుకుంటారు. ఇది కాదు నాటాల్సింది, ఇది కాదు మనం పోయాల్సింది. భావనలు ఆలోచనలు అంటే కోరికలు, మంచి కోరికలు. అదే కదా మనం ఏమో చెప్పుకుంటాం సదాశయాలు, వాటిని మనం గుర్తిస్తాము అని. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనము వాడికి ఉన్నటువంటి సంపద వాటి ద్వారా కాకుండా సత్కర్మలు సదాచారం ద్వారా గుర్తిస్తాము. ఈ సదాలోచనల ద్వారా గుర్తిస్తాము. ఈ మంచి ఆలోచనని నాటటం ఎలా?
అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనకి పవమాన జగత్తులో స్టార్ట్ అవుతుంది. ఈ పవమాన అగ్ని, ఈ అగ్ని దీక్ష తీసుకునేటప్పుడు గురువు దగ్గర నుంచి ఈ దీక్ష మనకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ దీక్ష చాలా తమాషగా అందివబడుతుంది. ఇప్పుడు మనం మారిపోయామో మనకు తెలియదు. గమనకీటక న్యాయంలో ఒక పురుగుని తీసుకొచ్చి ఏమంటూ ఉంటుంది, ఎప్పుడు అది కూడా మారిపోతుంది. అదేవిధంగా మనం అలా రిపీట్ చేసుకుంటూ ఉంటే ఆలోచనని మెల్లిగా మన మనోభూమిలో ఆలోచన మాట్లాడతాయి. బ్రెయిన్ వాషింగ్ అని చైనా వాళ్ళు డెవలప్ చేశారు. ఇది చాలా నవల్స్లో అట్లు కూడా వింటారు. అసలు ఆ మాట కూడా ఇప్పుడు చాలా వాడుకలో వచ్చేసింది. బ్రెయిన్ వాషింగ్, బ్రెయిన్ వాషింగ్ అంటే ఏం లేదు, ఒకే విషయాన్ని మీరు రిపీట్ చేస్తూ ఉంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. గోబెల్స్ అనే పేరు హిట్లర్ యొక్క ప్రోపగాండా మినిస్టర్, హిట్లర్ చాలా గొప్పవాడు అని చెప్పాలన్నమాట. అది చెప్పడానికి ఎలా చెప్పాలి, హిట్లర్ అసలు గొప్పవాడు కాదు యాక్చువల్గా, కానీ ఆ గోబెల్స్ సూత్రాన్ని కనిపెట్టాడు. అదే సూత్రాన్ని బ్రెయిన్ వాషింగ్ కూడా ఉపయోగించుకుంటాం, అదే సూత్రాన్ని గురువు గారు కూడా ఉపయోగించుకుంటాం. అంటే ఈయన విషయంలో సంబంధం లేదు ఈయనకి, ఆ ప్రిన్సిపల్ ఒకటే అని చెప్తున్నాను నేను. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక మాటను రిపీట్ చేశారనుకోండి అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మీకు కూడా. ఓ 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఒక సంఘటన మీరు రిపీట్ చేశారనుకోండి మీకే డౌట్ వస్తుంది. మొదట మీరు నవ్వుతో చెప్పుకుంటారని, రెండోసారి మూడోసారి నాలుగోసారి పదోసారి చెప్పేసారు కల్లా అసలు మీకే డౌట్ వస్తారు నిజంగా జరిగిందేమో. గోబెల్స్ కనిపెట్టిన సూత్రం అది. అంచేత గురువు గారు ఏం చెప్తున్నారు అంటే యుగ నిర్మాణ యోజన సత్ సంకల్పాలలో సంకల్పం అనే పదం పెట్టారు. అక్కడ సంకల్పము ఆలోచనకి చాలా తేడా ఉంది. ఆలోచనలు ఏంటి, రకరకాలైనటువంటి ఆలోచనలు మన మనస్తిష్కంలో వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. కానీ సంకల్పం వస్తే అది పూర్తయినటువంటి చూడకూడదు. సినిమాకి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. కానీ మా ఫ్రెండ్ డాక్టర్ ఒక ఆమె ఉంది, ఆఖరికి సినిమాకి వెళ్దాం అనుకున్న రోజు మీరు సినిమాకి వెళ్ళలేకపోతే మీరేం సంకల్పం మాస్తారు అంటే, సంకల్పాన్ని డెఫినేషన్ అలా తీసుకోవద్దు. సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సినిమాకి వెళ్ళి తీరాలి, సంకల్పమే అది డెఫినేషన్ వరకు కరెక్టే. మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్తేనే సంకల్పం, వెళ్ళకపోతే ఆలోచన. అర్థం లేదు సంకల్పానికి అంటే, ఏదైతే మీరు తప్పనిసరిగా చేసి తీరుతారో దాన్ని సంకల్పం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం, దాన్నే దీక్ష అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ దీక్షలో గురువు గారు చెప్పేటటువంటిది ఏంటి అంటే, మీరు 18 ఆలోచన సూత్రాలను నాటండి అన్నారు. దాన్ని మనం రోజు చదువుకుంటూ ఉంటాం. అది మీరు చదువుతూ ఉండండి, దాన్ని ఆచరించావా లేదా అన్నది బాబరాలో మీకు పడుతుంది. ఎందుకు పారాయణ చేసేస్తూ ఉండండి, ఎంతమంది గీతా పారాయణ చేయటం లేదు, వాళ్ళు గీతలో చెప్పింది ఆచరించకపోయినా చాలా మహాపండితులు అని చెప్పి వాళ్ళకి సెలవులు కొట్టుతున్నాం కదా, చదవటం చదివినంత మాత్రమే. అలాగే ఈ యుగ నిర్మాణ యోజన సూత్రాలు ముందు మీరు చదవటం మొదలెట్టి వీలైతే అందులోని 9 గుణాలు ఆయన చెప్పారు, నాగరికత నైతికత అని చెప్పారు కదా. ఈ 9 గుణాలు మనలో డెవలప్ చేసుకోవటానికి ట్రై చేస్తే చాలు, మిగతా గుణాలు మిగతా వాటి అవే వచ్చేస్తాయి. ఇది పవమాన అగ్నికి లక్షణం అన్నమాట సంకల్పము. ఈ సంకల్పము అనే పదాన్ని పవమాన అగ్నికి పర్యాయవాచ్యంగా మనం వాడచ్చు. సంకల్పము, దీక్ష, పవమాన అగ్ని ఇవంతా ఒకే పదానికి రకరకాల పేర్లు. దీన్నే మనం ఇంకా ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళి దీక్షా ప్రకరణలోకి వెళ్తే ప్రాణదీక్ష అంటాము. ఈ ప్రాణదీక్ష యొక్క ముఖ్య లక్షణము, ఈ పవమానం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, నాటాడు రైతు పొలంలో, ఇది 5 బస్తాలు బియ్యం వస్తుంది వాడికి, ఏం కోరుకుంటాడు వాడు, 10 బస్తాలు అయితే బాగుందంటే 10 బస్తాలు అవడానికి వాడు ఏదో అవసరపడతాడు, చేస్తాడు అప్పుడు తృప్తి ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకాస్త యూరియాయో అవో అవి వెళ్తున్న తర్వాతనే నెమ్మి వస్తాడు, ఎరువులు వేస్తాడు, ఫెర్టిలైజర్స్ వేస్తాడు కదా. ఇవంతా ఏం చేసాడు వాడు, తక్కువ ఈల్డ్ తక్కువ దిగుబడి ఉన్న దానికి ఎక్కువ దిగుబడి. ఆ తమాషా ఖర్చుండే పవమానము తావకాకి తేడా ఏంటంటే, మీరు ఒక ద్రాక్షుడు బియ్యం పెడితే ఆ ద్రాక్షుడు బియ్యమే వస్తుంది మీకు ఉడికి, దానికి సరిపోయే ప్రపోర్షన్లో. కానీ ఇక్కడ పవమానలో మీరు అనేక రెట్లు ఎక్కువ మీరు ఆశించవచ్చు, ఆశించడానికి తగిన ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అది తేడా రెండో అభివృద్ధికి. ఆ తేడా మీకు అర్థమవుతే తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభం పొందడం. అందుకే మానసిక జపానికి చూడని వైఖరి స్టేజ్లో జపానికి 1000 రెట్లు లాభాల్లో తేడా ఉంది అని మంత్రశాస్త్రం చెప్తూ ఉంటుంది. మౌనంగా మీరు చేసేటటువంటి జపానికి, మన మానసిక జపానికి ఉపాంక్షి జపము, వైఖరి జపము అని 3 రకాల జపాలు మనం మంత్రశాస్త్రంలో చెప్పుకుంటూ ఉంటాం. వైఖరి జపము అంటే తెలియని కదులుతూ ఉంటే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, దానికంటే 10 రెట్లు ఎక్కువ గదిలో కదులుతూ ఉండి సౌండ్ బయటికి రాకుండా ఉండేటటువంటిది 10 రెట్లు ఎక్కువ అన్నారు ఉపాంక్షి జపము అని. అది అంతా కాకుండా కేవలము మనసుతో చేస్తే, మీరు కేవలము మనస్సును ఉపయోగించి నాలుక అవి ఏమి కదలకుండా చేస్తే వైఖరి జపం కంటే 1000 రెట్లు ఎక్కువ అవుతుంది అని. ఫలితం అనేక రెట్లు ఎక్కువ వస్తుంది అన్నమాట. మనోభూమిలో కనుక మేము నాటకం అలవాటు చేసుకుంటే ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈ ఈల్డ్ ఎక్కువ అయ్యే ప్రాసెస్ అది మనలో ఉన్నటువంటి అగ్ని వల్ల డెవలప్ అవుతుంది. ఈ సాధనలో రామకృష్ణ పరమహంస పంచవటిలో చేస్తున్నప్పుడు పంచాగ్ని విద్యాన్ని భౌతికంగా కూడా చూస్తాడు. ఐదు చోట్ల అగ్ని పెట్టుకుని చాలామంది ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అది చేయొచ్చు. అది అంటే ఏంటి, మానసిక స్థాయిలో చేసేటువంటి సాధనని భౌతిక స్థాయిలోకి దింపేశాడు అనమాట. చుట్టూ ఐదు చోట్ల అగ్ని వెలిగించుకుని అగ్ని మధ్య కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇంకోటి చూసి ఉంటారు, వాళ్ళు అగ్ని మధ్య తపస్సు చేసినా చేయకపోయినా సినిమాల్లో వాటిలో చాలాసార్లు చూపిస్తాడు. వర్షం అది కురిసిన తర్వాత వాడు ఇంకా తపస్సు చేస్తే ఆ వేడి ముల్లోకాలకి చేరిపోయి ఆ వేడి తట్టుకోలేక దేవతలు కదిలిపోయి వీడి తపస్సును భంగం చేయటం ఎలా అని ఆలోచిస్తానంటే, చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే దేవతల పని ఇదేనేమో. వీళ్ళ పని ఏంటి అంటే ఎవడైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వాడి తపస్సు భంగం చేయటమే వాడు ఉద్దేశం అనుకుంటాం. అన్ఫార్చునేట్, అది ఆ విధమైనటువంటి ఆలోచన రావటం అంత తల కింద ఆలోచన అయిపోతాయేమో కలియుగంలో. అక్కడ ఉన్న రహస్యం ఏంటి అంటే ఈ దేవతా శక్తులకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన శరీరం ఉంది, ఎంతసేపు మనం పనిచేయగలం, 8 గంటలు పనిచేయగలం, 9 గంటలు పనిచేయగలం, 10 గంటలు పనిచేయగలం, 11 గంట పనిచేస్తే పడిపోతారు. అంటే శరీరం మిమ్మల్ని పడేయాలనుకోలేదు. మీరు అప్పుడు పడిపోకపోతే అసలు మనం ఉండవు, ఆ శరీరం బ్రేక్డౌన్ అయిపోతుంది. అది అంచేత మనసు యొక్క శక్తికి అధిగమించి వీడి తపస్సు యొక్క సంకల్పం ఎప్పుడైతే వాడి క్షేత్రాన్ని మించి బయటకు వెళ్తుందో మనస్సు అలసిపోయి పడిపోతుంది. అది మనస్సు అలసిపోయి పడిపోతే మీరు పైలోకాలకు వెళ్తారు, ఉచ్చ స్థాయికి వెళ్తారు. మనోభూమిలోనే ఉంటే మీరు పడిపోతారు. అంతే తప్ప దేవతలు ఏం పడేయలేదు అక్కడ. కానీ కథలు అవి ఎలా చెప్పుకుంటా ఉంటే దేవతల పని ఇదేనేమో, వాళ్ళు పడేశారేమో అని చెప్పుకుంటాం. మరి అలాంటి భ్రాంతులు వచ్చేసే ఆలోచన జగత్తులో. కానీ ఆ భ్రాంతిని మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ ఇంద్రుడు ఏ దేవత మీ సాధనని భంగం చేయడానికి ప్రయత్నం చేయదు, వాళ్ళకి అవసరం లేదు. మీరు ఏం చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ లోపాలు వాళ్ళ క్షేమంగా హాయిగా ఉంటాయి. కానీ మనస్సు బుద్ధి ఈ రెండు పదాలకి తేడా మీరు కాస్త అర్థం చేసుకోవాలి. మనసస్సు పరాబుద్ధి, యో బుద్ధి పరసస్సు సహా. మనస్సులో నాటింది భౌతిక జగత్తులో నాటిన ఫలితాలు మాత్రమే ఇస్తుంది. బుద్ధి అనే క్షేత్రంలో నాటింది అనేక రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. ఇది తేడా రెండింటికి. మళ్ళా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా నేను ఇంకా పవమాన స్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అవమాన అంటే ఒక లక్షణం ఏం చెప్పానంటే లేనిది పుట్టించడం. ఆ వస్తువు లేదు అక్కడ, దాన్ని కొత్తగా పుట్టించాం మనం. కొత్తగా పుట్టించడం అంటే ఏంటి, ఇదివరకు ప్లాస్టిక్ లేదు, ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసింది. అసలు చివరికి ప్లాస్టిక్ ఏజ్ కింద మారిపోయింది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఏజ్ కింద మారిపోవటం అన్నది పావక. ప్లాస్టిక్ కనిపెట్టాడే సైంటిస్ట్ మొట్టమొదట, వాడి మనస్సు ఇంకా అది అనేక రెట్లు వృద్ధి చెందింది కదా. మొట్టమొదటిసారి ఒక ప్లాస్టిక్ కనిపెట్టేవాడు, అదేమైపోయింది, పవమాన యొక్క లక్షణం అది అని మీరు గుర్తుంచుకోండి. ఏదైనా సరే అనేక రెట్లు అభివృద్ధి చెందింది అంటే మీరు ఆ స్థాయికి వచ్చేసారు అని అర్థం. మీరు టెస్ట్ చేసుకోవాలి, పవమాన స్థితి మీలో ఉందా లేదా, లేకపోతే మన గురువులో ఉందా లేదా. దానికి బెస్ట్ టెస్ట్ గురువులోకి గురుత్వం వచ్చే ముందు, ఒక మనకి యూనివర్సిటీ అది ఉందంటే గురుపీఠం ఉంటుంది, జగద్గురు పీఠం అని. దానికి భౌతిక జగత్తులో ఇంకే గారు స్టార్ట్ చేశారు దాన్ని. ఆయన చాలా గొప్ప వ్యక్తి అసలు, ఎవరు అర్థం చేసుకున్న వ్యక్తుల్లో ఇంకే గారు అలా మిగిలిపోతారని. అసలు గీతా గురువుని పుంచుకుంటూ అర్థం చేసుకున్నారు, కానీ ఇక్కడ కృష్ణమాచార్యం ఎవరు అర్థం చేసుకోలేదు. భారద్వాజ గారిని వేదవ్యాసిని అర్థం చేసుకుంటున్నారు. కానీ ఎందుకంటే స్థాయికి తగిన వ్యక్తుల్ని అర్థం చేసుకుంటారు. హయ్యర్ స్టాండ్ అయితే మళ్ళీ అవతా ప్రేమ అయిపోతుంది. ఆ జగద్గురు పీఠం అనేది ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అంటే ఏ విధంగా అయితే మనకి డిగ్రీస్ ఇవ్వబడతాయో, ఎవరు పడితే వాడు గురువు అయిపోవటానికి వీలు లేదు. గురువు అవటానికి తగిన సర్టిఫికేట్స్ ఉండాలి, గురుత్వం ఇవ్వాలి. కానీ అంతా సూక్ష్మ లోకాలలో సూక్ష్మ జగత్తులో సూక్ష్మ ప్రక్రియలు అందజేయబడతాయి కనుక మనకు తెలియదు ఆ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో ఏం చేస్తాయో. దానికి ఒక టెస్ట్ మాత్రం ఉంది. మీరు చూడండి, ఏ గురువు గురించి మీరు చెప్పుకున్నా ప్రపంచంలో, అది క్రిస్టియానిటీకి సంబంధించిన గురువు అవ్వచ్చు, ముస్లిం రిలీజియన్కి సంబంధించిన గురువు అవ్వచ్చు, భారతీయ గురువులు అవ్వచ్చు, ఏ గురువు అయినా కామన్గా ఒకటి వాళ్ళ చరిత్రలో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే తక్కువ ఆహారాన్ని చాలా రెట్లు చేసేవారు. కానీ ఏ గురువుకైనా కామన్గా మీకు కనిపించేది అది, తక్కువ మంది శిష్యులు ఎక్కువ మంది వచ్చేసారు, భోజనం తక్కువైపోయింది, దాన్ని అనేక రెట్లు పెంచుతారు. కామన్గా మీకు కనిపిస్తుంది క్రైస్ట్ ఉన్నాడు ఏంటది 7 చేపలు ఏదో బ్రెడ్ ఉన్నా అందరికీ పనిచేశాడు. సత్యాగబా గురించి సరే కొబ్బరిగా కొట్టేసి అందరికీ పనిచేశారు. జిల్లేలో అమ్మ గురించి మనం చెప్పుకుంటాం. గురువు గారి గురించి అనేక సార్లు మీరు ఈ శ్రద్ధాంజలి సమారోహంలోనే చూశారు. ఈకే గారి గురించి అది చెప్పుకుంటాం, ప్రాఫిట్ మహమ్మద్ గురించి కూడా అది చెప్పుకుంటాం. ఈ తక్కువ ఉన్న దాన్ని అనేక రెట్లు చేయటం అనేది అవమానం. ఆ స్థాయికి వస్తే తప్ప వాడు గురువు అవడానికి వీల్లేదు. గురుత్వము పొందాలి అంటే ఇంకోటిగా చెప్పాలి అంటే అర్థం ఏంటి, వాడికి అంటించాలి, అనేక రెట్లు అవ్వాలి. ఒక దీపం ఉంది, ఆ దీపం తన శక్తిని కోల్పోకుండా తన జ్యోతిని కోల్పోకుండా తను ఎంత వెలుతురిస్తుందో అంతే వెలుతురిచ్చేటటువంటి అనేక జ్యోతులను తయారు చేసి చివరికి తను తనగానే మిగిలిపోతుంది. ఇది అనేక రెట్లు అవుతుంది కదా. ఇది పౌమాన శక్తి అంటే అగ్ని యొక్క పౌమాన శక్తి. తను నాశనం అవదు, తను అదే శక్తితో వెలుగుతూ ఉంటుంది, కానీ అనేక మంది హృదయాలలో అనేక జ్యోతులలో అదే శక్తిని అది అదే విధంగా ఇవ్వగలుగుతుందో ఇది పౌమాన శక్తి అంటే ఇది సృష్టి యొక్క రహస్యము. ఈ సృష్టి రహస్యాన్ని సైంటిఫిక్ బ్రెయిన్స్ లో మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే సైంటిఫిక్ బ్రెయిన్ పవక స్థితిలోనే ఉంటుంది. సైన్స్ ఏదైనా ఒకటి ఆ పవమాన స్థితి నుంచి కిందకి దిగి ఏదైనా ఫార్ములా అవడమని చెప్తే ఆ ఫార్ములాని ఇమీడియట్ గా అనేక రెట్లు పెంచేస్తారు. వీళ్ళు యూస్ చేసేసుకుంటారు పవక, అది యూస్ చేసుకోవటం పవక. పవమాన స్థితిలో ఏం చేస్తారు, ఉన్నది ఒకటే దాన్ని అనేక రెట్లు మీరు చేసుకుంటారు. దాన్ని ఉపనిషత్తులో ఏ కోహం భవిష్యత్తు అది పవమాన స్థితి అంటే నేను అంటే నేను చాలా అవ్వాలి, నేను చాలా అవ్వాలి అనే కోరిక ఈశ్వరుడికి ఎందుకు వచ్చింది, ఈశ్వరుడికి కూడా కోరికలు ఉంటాయనే ప్రశ్న విషయం చాలా మంది ఉన్నారు. కానీ ఆ ప్రశ్నకి అసలు అర్థం లేదు. ఏంటంటే పవమాన లక్షణం అది, ఉప్పు ఉప్పుగా ఎందుకు ఉంది అంటే నేను ఏం చెప్పేది ఎవరు చెప్పలేడు ప్రపంచంలో. అలాగే ఆ పవమాన స్థితిలో ఉన్నప్పుడు ఒకటి అనేక రెట్లుగా మారటం అనేది జరుగుతుంది. ఒక విత్తనం నాటేరు, ఎన్ని విత్తనాలు వస్తాయి అందులో అనేక విత్తనాలు వస్తాయి కదా. మళ్ళా మనం ఆ విత్తనాలనే ఆహారంగా తీసుకుని మళ్ళీ కొన్ని విత్తనాలు దాచుకుని మళ్ళీ వాటిని మార్చుతాం, మళ్ళీ అనేక రెట్లు వస్తూ ఉంటాయి. ఏకోహం బహుశ్యామ అనే సృష్టి రహస్యము, ఈ సృష్టి ప్రిన్సిపల్, ఈ ప్రాణదీక్షకి బేసిస్ అవుతుంది. గురు పూర్ణిమ నాడు వచ్చేటటువంటి ప్రాణదీక్ష, అగ్నిదీక్ష, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, ఈ అగ్నిదీక్ష ప్రాణదీక్షలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక్కరు అనేకులు అవ్వాలి. ఈ ఒక్కరు అనేకులు ఏ విధంగా అవుతారు అంటే ఒకే విధంగా ఆలోచించే వాళ్ళందరూ కూడా ఒకళ్ళు అనేకులు అయినట్టే. ఒకే క్లాసులో ఉన్నారు, బిఏ క్లాసులో అందరూ ఒకే గ్రూప్లో ఉన్నారు కదా. వీళ్ళందరూ అనేక వీళ్ళందరూ ఒకళ్ళైనప్పటికీ అనేకులుగా ఎలా ఉన్నారో అదేవిధంగా మనం ఈ పవమాన అగ్ని మనలో కనుక ప్రజ్వలిస్తూ ఉంటే మీరు ఒక్కళ్ళు ఉండలేరు. ఏకాంతంలో ఉండి సాధనలు చేసుకుంటూ ముక్తి మార్గంలోకి వెళ్ళిపోవాలి అనేది చాలామంది సాధకుల్లో ఉండేటటువంటి ఒక రాంగ్ నోషన్, ఒక తప్పు ఉద్దేశం. అది ఏకాంతంలో ఉండి తనే సాధన చేసుకోవాలి అన్నది పావుకాదు. అగ్ని కిచిడి అలక్ పకాన అని ఇందులో సామెతని మధ్య తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ దాని అర్థం ఏంటి అంటే సామెతలకి టూ ట్రాన్స్లేషన్ చేయలేము. ఒకసారి నేను రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాను, ఇక్కడ వాడు రాస్తున్నాడు దస్తావేజు, ఇక్కడ కూడా అని ఉంది అక్కడ తెలుగులో, వాడు బర్డ్ వాళ్ళని రాస్తున్నాడు కళ్ళారా సరే అని నేను వాడు ఏంటి రాస్తున్నావు ఆయా పేరపెట్టి వాళ్ళంటారంటే కాదండి అక్కడ పిట్టగోడు ఉంది చూడండి అంటే ఇంకా వాడితో ఆదిస్తే నా బ్రెయిన్ చూస్తున్నాను అంతే ట్రాన్స్లేషన్ చేశారనుకోండి అలాగే అవుతుంది ఇప్పుడు అంతే. దానికి మన తెలుగులో ఏం చెప్పాలి, నీకు అంతే తప్ప మిగతా వాళ్ళకి ఉపయోగపడేది చేయడం అనమాట వాడు అంతే సాధపరుడు అని అర్థం వస్తుంది. అంచేత ఈ ఏకాంత సాధనలు అవి స్థితిని గాయత్రి పరివారు వాళ్ళు ఎప్పుడో అధిగమించేశారు. దయ నుంచి మళ్ళీ మీ సాధనలు మేమే చేసుకుంటాం అనే పరిస్థితికి దిగుడు అరకండి. ఎదిగిన వాళ్ళు కిందకి పడితే కష్టం కదా. మీరు ఏం చేయాలి అంటే గ్రూప్ సాధన, సామూహిక సాధన, అందరూ కూడా కలిసి మెలిసి ఒకే వ్యక్తిగా మెలగటం అనేది ఎందుకు అవసరం అవుతుంది అంటే ఇప్పుడున్నటువంటి పవమాన స్థితిలో అంటే గురువుగారు, గురువుగారు యొక్క గురువు గారు, ఈ గురువులందరూ కలిసి ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మానవ జాతి మీదే. ఈ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని మరీ అడుగుతున్నారు మీరు మాకు సహాయం చేయమని. చాలా రేర్ అకేజన్, అందుకే నేను రిపీట్ చేస్తూ ఉంటాను. అది చాలాసార్లు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం అడుక్కుంటూ ఉంటాం, నాకు ఇది ఇవ్వరా నాయన, నాకు ఇది ఇవ్వరా నాయన. ఇప్పుడు పాప భగవంతుడే స్వయంగా వచ్చి ఆ గురువులే మన ఇంటింటికి వచ్చి మాతాజీ లాస్ట్ దాంట్లో చెప్తుంది కాళ్ళు నడవలేను నేను శ్రద్ధానికి దాంట్లో చెప్తుంది. మీరు కనుక వెళ్ళకపోతే ఈ నడవలేని స్థితిలో నేను ఇంటింటికి వెళ్ళి తలుపుబడతాను నేను ఇది చెప్పడానికి అని ఆవిడ స్పీచ్లో చెప్తుంది పాప. అంత అంటే వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. అది అక్కడ చెప్తే ఆ అవమాన స్థితిలో ఆ బాధ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆవుకి పాలు పెంచే టైం అప్పుడు పాలు పిండకపోతే ఆవు చాలా బాధపడిపోతుంది, అది ఇంకోటికి వెళ్ళాలి ఆ పాలు, అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళు. అప్పుడు ఎవరు పిటుకున్నా పిటికేసుకోవచ్చు వాళ్ళు పాప, అబ్జెక్షన్ ఏం లేదు. ఎంతమందికి చెప్పినా మా గురువు పాప అలసిపోతాడు, మా గురువుకి మా ఉత్తరం రాస్తే అని అలసిపోతాడు, మాకు అప్పుడు సాధ్యం లేదని చాలామంది పాపం చెప్తూ ఉంటారు, కానీ అది ఇండైరెక్ట్ అహంకారం. అది అసలు గురువు ఉన్నదే ఎందుకు మీ కష్టాలు తీర్చడానికి? కష్టాలు మా గురువు తీస్తే మా గురువు బాధపడిపోతాడు అంటే మీ గురువు యొక్క శక్తి మీద మీకు తెలియదు ఆయన ఎంతమంది ఉద్ధరించగలడు. మొత్తం ప్రపంచంలో ఉన్న 600 కోట్ల మందిని కూడా నేను పైకి లాగిస్తాను అన్న వ్యక్తికి ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 600 కోట్ల మంది ఎంత? 700 కోట్ల మందిని లాగుతాను అంటే అంటే మా గురువు మీద మేము భారం అయిపోతామో మా చిన్న కోరిక. ఒక కొడుకు నువ్వు ప్లాస్టిక్ బొమ్మ కొడమని తల్లిని అడిగితే అబ్బా తండ్రికి బరువు అయిపోతుంది పాప ప్లాస్టిక్ బొమ్మ ఎలా కొంటాడు అనుకున్నట్టు ఉంటుంది. మనం అడిగేవన్నీ ఆ చిన్న చిన్న బొమ్మలు అంటే శిష్యులు మనం అంటే శిష్యులు అడిగేవన్నీ మా శిష్యుడు అనుకుంటాను నేను చాలా పెద్దగా అడిగిస్తున్నాను అని. అంచేత గురువుని అడగటానికి మొహమాట పడకండి. ముగ్గురునే అడగచ్చు ప్రపంచంలో మొహమాటం లేకుండా. తల్లి తండ్రి గురువు. ఇందులో తల్లి తండ్రి ఆ జన్మకి మాత్రమే, గురువు మాత్రం జన్మ జన్మలా మన వెంట ఉంటాడు. అతని బాధ్యత ఇదంతా తీర్చడం. ఆ బాధ్యత ఉన్నవాడిని అడగకుండా బాధ్యత లేని వాళ్ళు ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళని ఎందుకు అడగటం? కానీ గురువుగారు ఒక మాట చెప్పారు, మీరు నన్ను అడిగిన ఈనాడు ఉన్నటువంటి భౌతిక స్థాయిలో నేను చెప్పిన శక్తి కానీ నేను చెప్పిన విషయాలు కానీ ఎమ్మెల్యే బుర్రలో కానీ ఎంపీ బుర్రలో కానీ డైరెక్ట్గా వెళ్ళదు. కనుక మీరు పర్సనల్గా వెళ్ళి అడిగితే మీ ద్వారా నేను వాళ్ళని చేత వర్క్ చేయించుకోగలుగుతాను. కనుక అడగండి వాళ్ళని కూడా, కానీ వాళ్ళ ద్వారా కూడా చేసే పని నేనే అని మాత్రం మీరు మర్చిపోకండి. ఈ నేనే అందరి ద్వారా పనిచేస్తున్నాను, నేను విశ్వవ్యాపితం అయిపోతాను అనే చెప్తే ఇది ఆ అవమాన స్థితి. 2 జూన్ 1991లో ఆయన ప్రదర్శన చేసి చెప్పారు, ఆయన మొత్తం విషయం అంతా వ్యాపించేస్తాను నేను అని. ఒక రోజులో వ్యాపనం చెందలేరు ఆయన, 1 సంవత్సర కాలం పడుతుంది అని చెప్పారు. ఈ గాయత్రి జయంతి నాడికి 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. భారతదేశం మొత్తం వ్యాపించేశారు ఆయన. అంచేత ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే ఆయన సూక్ష్మ శరీరంలో కూర్చొని మాట్లాడుతున్నాం నిజంగానే. ఇందులో అనుమానం ఏం లేదు, మనం చూడలేకపోతున్నాం అది వేరే విషయం. కానీ ఏ విధంగా అయితే వాయువులో కూర్చొని మనం మాట్లాడుతున్నామో ఈ గురు పూర్ణిమ నాడు గురువు గారి గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటుంటే గురువు గారు హరిద్వార్లోనే లేరు, ఆయన సూక్ష్మ శరీరం మొత్తం భారతదేశం అంతా వ్యాపించి తీరుతాను అని ఆయన చెప్పుకున్నాడు. ఆ వ్యాపించటానికి అంతమంది నమ్మన్నాడు, ప్రపంచం అంతా వ్యాపించాలి కదా. అంచేత ఆయన ఏం చేశారంటే ప్రపంచ సమ్మేళనం పిలిచారు. మరి ఎవరో దేశిస్తావాలి కదా, ఇందాక నేను చెప్పాను కదా గురువు గారు మీ కోరిక ఏదైనా తీర్చాలి అంటే ఆ ఎంపీయో ఆ ఎమ్మెల్యేయో ఆ డైరెక్టర్గా ఎవరినో మీరు పట్టుకోవాలి, వెళ్ళాలి ఫిజికల్గా. ఎందుకు వెళ్ళాలి అంటే గురువు గారి యొక్క శక్తి ఈనాడు ఉన్నటువంటి కుచ్చిత వాతావరణంలో వాళ్ళ దగ్గర వరకు వెళ్ళటానికి ఒక ఫిజికల్ మీన్స్ కావాలి, ఒక పోస్ట్ మ్యాన్ కావాలి తీసుకెళ్ళటానికి. ఉత్తరం పోస్ట్ బాక్స్లో పడేస్తే లాభం పోస్ట్ మ్యాన్ వెళ్ళదు కదా. అలాగే ఆయన ఏం చేశారంటే 1, 2, 3, 4 తారీఖుల్లో ప్రపంచంలో ఉన్న ఆయన శిష్యులందరినీ పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చి వాళ్ళని నెత్తి మీదకి ఎక్కాడనమాట. అంటే ఎక్కారు అనుకుంటే ఏదో భూతం ఎక్కినట్టు ఎక్కారు అని అనుకోకండి, మనకేం తెలియదు పాపం ఏం చేశాడో, మీకు అసలు ఏమీ తెలియదు ఏం జరిగిపోతుందో. అక్కడ ఈ వ్యాపనం జరగడానికి ఉదాహరణ వాయువు ధ్యానము ఉదాహరణము ఇవంతా చెప్పాను కదా. ఈ వ్యాపించడానికి తగినటువంటి పరిస్థితులు కావాలి అంటే ఏజెంట్స్ ఉండాలి. ఏజెంట్స్ ఉండాలి అంటే ఏజెంట్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. అంచేత అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళని అక్కడ తీసుకొచ్చారు. ఏ దేశం వాళ్ళు అక్కడికి వచ్చారో ఏ రాష్ట్రం వాళ్ళు అక్కడికి వెళ్ళారో అక్కడంతా ఆయన హాయిగా వ్యాపించేస్తాడు. ఆ టెక్నిక్స్ మనకు తెలియదు కనుక ఎలా జరుగుతుంది అనే కన్ఫ్యూజన్లో మీరు పడవద్దు. అంచేత ఈనాడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాము అంటే ఎవరో ఒకడ మనకి తెలియని వ్యక్తి కూడా శ్రద్ధాంజలి సమారోహకు వెళ్ళింటే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది శ్రద్ధాంజలి సమారోహకు వెళ్ళించిన వాళ్ళు ఉన్నారు. అంచేత మరీ గ్యారంటీగా మనం చెప్పుకోవచ్చు అన్నది ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా గురువు గారిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. గురువు గారి పక్కన కూర్చొని మాట్లాడుకోవడం లేదు. సూక్ష్మ శరీరం యొక్క ఆ ఎబిలిటీని మీరు గుర్తుంచుకోండి. ఈ వ్యాపించటం అనే స్థితి ఉందే ఇది కామన్ స్థితి. అన్ని చోట్లకి వ్యాపించగలుగుతారు. ఏకో బహుశా ఒక్కడిని అనేకుల్లో నేను వ్యాపించుకోగలగాలి అనేటటువంటి డివైన్ ఎక్స్పెరిమెంట్ ప్రపంచంలో ఇది వరకు ఏ గురువు చేయలేదు, ఎప్పుడు జరగలేదు. శరీరం వదిలేసిన తర్వాత నా తపశక్తిని మీరు ఉపయోగించుకోండి అని బృందావనంలో రాఘవేంద్ర స్వామి, సిద్ధి సాయి బాబా, సత్యసాయి బాబా వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ అసలు నేనే అంతా వ్యాపించేస్తాను, ఈ ప్రపంచం మొత్తం ఉన్న 700 కోట్ల మందిని నేనే మార్చి పారిస్తాను. అసలు నా మిగతా వాళ్ళు హెల్ప్ అక్కర్లేదు, దేవుని లేదు, దయ్యం లేదు, పుల్లి కొండ నేను ఒక్కడే చాలన్నాను అని శరీరం ఎందుకు వదిలేడు అంటే వ్యాపించడానికి వదిలేడు. ఆ శరీరం అక్కడ ఉంటే వ్యాపించలేడు, ఆ శరీరాన్ని గతుకుపోయి ఉండాలి కదా. అందుకని శరీరం వదిలేరు తప్ప శరీరం అలసిపోయి కాదు, శరీరంలో శక్తి లేక కాదు. ఈ వ్యాపనం చెందటము ఈ అన్ని చోట్లకి వెళ్ళటము అనే ప్రక్రియ ఉన్నదే. ఈ ప్రక్రియ అవమాన ప్రక్రియ మనకి నేర్పడానికి గురువు గారు ఏం చెప్పారు అంటే సంకల్పాన్ని పెంపొందించుకోవడం నేర్చుకోండి. డివైన్ సంకల్పం సృష్టి మొత్తం ఏమని చెప్తాం, ఈశ్వరుని యొక్క సంకల్పము అంటున్నాం అంతే కదా. ఆ సంకల్పం కనుక మనకి నేర్పుతున్నారు ఆయన చిన్న చిన్న మాటల్లో, అసలు ఏం చెప్తున్నారో కూడా తెలియకుండా చిన్నపిల్లలకి మనం గోరు ముద్దలు తినిపిస్తే పాఠాలు నేర్పించి మీకు నేర్పించేస్తుంది. అది ఇచ్చే సౌన్నత్యాన్ని ఇప్పుడే అర్థం చేసుకోలేరు. అసలు ఆయన చెప్పేది కూడా నేనుండగా అసలు మీకు తెలియనివను, దాని తర్వాత కూడా మీకు చెప్పనివను అన్నాడు. మాతాజీ ఒక మాట జారి తర్వాత కరెక్ట్ చేసుకుంటుంది. శ్రద్ధాంజలి సమారోహంలో ఆవిడ కూడా ఒక మాట జారింది, కానీ నేను మాటలేని జారటం లేదు, నేను తెలిసే చెప్తున్నాను ఆయన గొప్పతనాన్ని. ఆయన కావగంటే తర్వాత మిట్టకాయలు ముట్టి ముట్టి చేసుకుంటాను, దానికేముంది. కానీ ఆ గొప్పతనాన్ని మీరు తెలుసుకోవటానికి మీరు కూడా పవమాన స్థితికి వెళ్తే కానీ అది అర్థం చేసుకోలేరు. ఆయన గొప్పతనాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు అంటేనే అర్థం ఏమిటి అంటే ఆ బేసిస్, ఆ సూత్రం మీలో ఉంది కనుక. నేను జపనీస్ భాషలో చెప్పాను అనుకోండి, అర్థం కాదు మీకు, ఎంత గొప్ప విషయాలు చెప్పినా. అలాగే ఈ పవమానం గురించి నేను చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోగలిగే అనుభూతి మీరు పొందగలుగుతున్నారు అంటేనే అర్థం ఏంటి అంటే ఆ పవమాన అగ్ని మీలో మినిమిల్లిగా మినిమిల్లిగా మినిట్ 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 అంటుంది. ఈ గురు పూర్ణిమ నాడు ఆ పవమాన అగ్ని మీరు దాటి తర్వాత స్థాయికి కూడా మీరు వచ్చేయాలి అనే కోరికతో నెక్స్ట్ చెప్తున్నాను. పవమానం అర్థమైపోయింది కదా మీకు. ఏకోహం భవిష్యామ, ఒకటి అనంతం అయిపోవటం, అనంతం ఒకటిలో వెళ్ళిపోవటం అంటే వ్యష్టి సమిష్టిగా మారిపోవటము, సమిష్టి వ్యష్టిగా ఉండటము. ఈ ప్రాసెస్, ఈ మెటీరియలిజం ఇది అంతా కూడా పవమాన అగ్నికి సంబంధించింది. ఈ శక్తి మొట్టమొదటిసారి త్రేతాయుగంలో, రాముడు త్రేతాయుగమైనా, త్రేతాయుగంలో మొట్టమొదటిసారి హనుమంతుల్లో మనం చూస్తాం ఈ శక్తిని. అంచేతే ఆయన భవిష్యత్ విధాతగా చెప్పిన సృష్టి సంకల్పంలో ఆయన సంకల్పమే తర్వాత మారుతుంది. ఎంత భవిష్యత్ బ్రహ్మ హనుమంతుడిగా పేర్కొనబడ్డాడు. ఇంచేత ఆయన మొదటి వ్యక్తి కనుక మరి తర్వాత మనం ఎంతమంది హనుమంతులుగా మారుతామో మనకు తెలియదు. కానీ మనలో ఆ పవమాన అగ్ని ఇప్పుడు ప్రజ్వరిల్లుతోంది అని అర్థమైంది కనుక గురుగారు మన అందరినీ కూడా మీరు హనుమంతులు అంటుందో తప్పేం లేదు. ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తప్పేం ఉందో అబద్ధమే చెప్పడం లేదు ఆయన. కానీ వీడు మర్చిపోయి ఉండొచ్చు, నేను చదివాను ఉంది, లేకపోతే ఉపయోగించుకుందామోవచ్చు, అది వేరే విషయం. ఈ పవమాన అగ్ని, ఈ ప్రాణదీక్ష చాలా సింపుల్. ఏంటి ఇందులో సింపులిసిటీ అంటే మీరేమీ చేయక్కర్లేదని గుర్తుంచుకోండి. విత్తనం నాటాం, నాటిన తర్వాత అది పెద్దది అవటానికి మీరు చేసేది ఏం లేదు, నీళ్లు పోయడమే. అంతకంటే మీరు చేయగలిగేది లేదు, చేసేది లేదు. తమాషా అది. ఏకోహం భవిష్యామాలో ఒక చెట్టు నాటి అనేక విత్తనాలు మీరు పొందాలి అనుకుంటున్నారు. ఈ అనంతమైనటువంటి శక్తి విత్తనాల నుంచి మీరు బయటకు తీయటానికి మీరేం చేయాలి? మీరైతే ఏం చేయక్కర్లేదు. చేయాల్సింది ఒకటే, ఒకటే మీ మనోభూమి స్పష్టంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి కదా. అందుకే గురువుగారు పొద్దున్న లేవగానే ఒక పాట పాడుతున్న దాంట్లో శుచి ప్రేమ రస భరస అని పదానికి అర్థంలో ఏంటి అంటే మీరు శుచిగా నీటిగా ఉండే భూమిలో కనుక విత్తనాన్ని నాటితే చాలా అందమైనటువంటి పుష్పాలు పల్లవిస్తాయి. కానీ ఆ పల్లవించడం అనేది మీ చేతిలో లేదు, ఆ విత్తనం పెద్దదవటం అనేది మీ చేతిలో లేదు. అది సమర్పణ అంటే అది ఆయన చేతిలో ఉంది కానీ మన చేతిలో లేదు. మీరేమి చేయలేరు దాన్ని. బహుమాన స్థితిలో చాలా ఎదిగిపోవాలని మీకు కోరిక ఉంది, మీరేం చేయగలరు, మీరేం చేయలేరు. మీరు చేయగలిగింది ఒకటే, నీళ్లు పోస్తుండగదు అంటే. ఈ నీళ్లు ఎలా పోస్తూ ఉంటాం? ఈ మూడు సాధనలు నేను చెప్పాను కదా, మౌనము ధ్యానము జపము. ఈ సాధనలు నీళ్లు పోయటం లాంటివి అంతే. కానీ ఇది అది కాదు, అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. అంచేత నేను ఇంత జపం చేశాను, నేను ఇచ్చేసేసాను, అంచేత ఏం ఫలితం వచ్చింది అంటే నేను ఇన్ని నీళ్లు పోసాను కదా, ఇంకా చెట్టు మొలకెత్తలేదే అన్నట్టే ఉంటుంది. అది దానికి దీనికి ఏం సంబంధం లేదు అసలు యాక్చువల్లీ. కానీ ఈ నీళ్లు పోస్తుంటే చెట్టు మొలకెత్తటం గ్యారంటీ. అనంతమైనటువంటి శక్తి మనకి, మనకి అంటే గాయత్రి పరివార వాళ్ళకి, ప్రపంచ శాంతి కోసం కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి సత్వవేత్తల పిండి ప్రసారం కోసం కానీ అవి పల్లవిస్తాయి తప్ప మిగతావి ఆయన పల్లవించనివ్వడు. మీరు మిగతా ఏమైనా చేసుకుంటే జరగదు, అది గాయత్రి పరివార వాళ్ళకి జరగదు. మిగతా వాళ్ళకి అసలు టెక్నికే తెలియదు కనుక క్వశ్చనే లేదు. అంచేత మీరు మిగతా ఏమైనా పల్లవింపు చేసేసుకుందాం, నేను చాలా జగత్ గురువుని అయిపోదాం, కాస్త మ్యాజిక్లు చేద్దాం, ట్రిప్పులు చేద్దాం, నేను కూడా ఒక పెద్ద గురువుని అయిపోదాం అనుకుంటే మాత్రం తప్పులు ఉడకనే కదా ఆయన, ఉడక కూడా. కానీ ఆయన అనుకున్నది ఏదో చేయదలుచుకున్నాడే, మనం చేసినా చేయకపోయినా అది జరుగుతుంది. కానీ చేస్తే మనకు కూడా అందులో కొంచెం షేర్, మీకు కూడా పేరు మిగులుతుంది అని ఆయన చెప్పాడు. ఇది పవమాన స్థితి. ఈ పవమాన స్థితిలో ఉన్నటువంటి సాధకుడు ఇంకో మెట్టు పైకెక్కాలి. ఆ ఇంకో మెట్టు పైకెక్కటం అన్నది కొంచెం కష్టమైనటువంటి మెట్టు. అది కష్టం అని ఎందుకు అంటే స్థూల జగత్తులో ఉండి మాట్లాడుతున్నాం కనుక, అంటే అసలు కొంత కష్టమేం కాదు. అది ఇంకేదంటే ఈ స్థూల జగత్తులో ఇల్లు పెట్టాలి అంటే చాలా కష్టం. ఇటుకలు, సిమెంటు, పెరమిట్లు, మెలా సిమెంట్ దొరుకుతుందో దొరకదో, ఎక్కువ దొరుకుతుందో, అదంతా ఆలోచన ఇల్లు పెట్టడం ఎంతసేపు మీరు కాస్త క్లియర్ కట్ ఆలోచన చేసుకోగలిగితే ఆలోచనలో దాంట్లో జరిగిపోతుంది. ఆలోచనల కంటే పైన ఉన్నది మనసస్థు పరాబుద్ధే యో బుద్ధే పరసస్థు సహా. ఆ బుద్ధిని దాటాలి. బుద్ధి వెనకాతం ఉన్నటువంటి ఆ శక్తి, దానికి పేరు కూడా పెట్టలేకపోయాడు సీక్రెట్ డాక్టర్లో మేడం గ్రావెస్కి, దాన్నే ఇవ్వమని అంటుంది. దేనికైతే మనం పేరు పెట్టలేమో అంటుంది. అదే పోతనాది గజేంద్ర మోక్షంలో చాలా బ్యూటిఫుల్ పద్యం ఉంది. అసలు ఆ తమాషా చేయండి అక్కడ, అసలు పదాలు కూర్పు ఎలా పడింది అంటే చీకటి వెనకాతలు ఉన్నవాడు చీకట్లో మనకేం కనిపించదు, అసలు ఏమి కనిపించదు మనం కళ్ళు, అవి ఏమి పనిచేయవు కదా. కానీ కళ్ళు పనిచేయటం లేదు అనే స్థితి మనకుంది, ఏం కనిపించటం లేదు అని కనిపించటం ఉంది కదా. అది వెనకాత ఉన్నవాడు కావాలంటున్నాడు, దానికి పేరేం పెడతామని నేమ్లెస్ వన్ అన్నారు మీరు చీకటి డాక్టర్లో. ఆ నేమ్లెస్ వన్ కూడా పెట్టుకునే
పాఠం చెప్తున్నా అనుకోండి, గురుకుని ఒక పద్ధతులు వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఐదు నిమిషాల పాటు అందరూ సాగండి అయిపోయారు, మనం ఏదైతే పారిపోతామని ఏదో చెప్పిండేవాడు. వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయాక మారు మూడ బెంచ్ నుంచి ఒక స్టూడెంట్ లేక పెట్టేస్తారు, ఏం చేసేది ఏంటంటే చేసేది ఏదో పద్ధతులు చేసుకోండి అని చెప్పేటాడు. సమర్పణ అంటే అదే అన్నమాట, మనం చేసేది ఏం లేదు, ఇంకా చేసేది ఏదో ఆ గురువు చేస్తాడు. సమర్పణ చేసిన తర్వాత ఇంక ఇది కావాలి అది కావాలి ఇది చేయండి అది చేయండి అని ఉండదు. కానీ అనేక దాంట్లో అనేక చోట్ల మనం ఈ సమర్పణ అనే దాంట్లో నవరాత్రుల్లో చాలా బాధిస్తుంది అనమాట. అది దుర్గా సప్తశతి అనేది ఈ కుండలి జాగరణ ప్రక్రియలో చాలా ప్రముఖమైనటువంటి సాధనా మార్గం. అది కుండలి జాగరణ మొత్తం ఎలా జరుగుతుందో, సాధకుడు ఏ మార్గాల్లో వెళ్తాడో, ఆ మార్గాల్లో వెళ్ళినప్పుడు సాధకుడు ఏ విధమైనటువంటి బాధలు పడతాడో అందులో చెప్పారు. అందులో శివుడు పార్వతిని చెప్తాడు, ఈ మార్గం ఉత్కీలితమైంది, ఎవరికైతే వాళ్ళు సాధన చేయడానికి వెళ్ళలేదు, వాడు ఏం చేయాలి అంటే పూర్తి సమర్పణ చేసేసుకోవాలి. వాడినే కాదు, వాడి ఆస్తి వాడి డబ్బులు ఇవంతా కూడా వాడు సమర్పణ చేసేసుకున్న తర్వాత ఈ సాధన వాడు మొదలెట్టాలి, కానీ ముందు ఈ సాధన చేస్తే లాభం లేదు అని చదివేస్తారు. సాధన దుర్గా సప్తశతి నాడు నవరాత్రుల్లో చదివేస్తారు, అది ఆన్లైన్ కూడా చదివేస్తారు. చదివేసిన తర్వాత 9 రోజులు అయిపోతుంది, తర్వాత పాపం దుర్గాదేవి ఆ శంకరుడు ఆ పార్వతి ఎక్కడికో పట్టుకుపోతారు, ఆస్తి అది వాడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. మరి వాడు దానం చేసేసి శరణం చేసేసి వాడికి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాడికి ఆస్తి మీద వాటి మీద హత్య ఉంటుంది, ఇంకా హత్య అవుతుంటుంది గురువుకు ఉంటుంది. అది సమర్పణ అంటే అది ఆ కబీర్ దాసు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చేయలేకపోయారు. ఈ జన్మలో నేను పూర్తి సమర్పణ చేసుకున్నాను కానీ మిగతా జన్మలో చేయలేకపోయాను అని. కానీ మన మీద ఆయనకంత గ్యారంటీ పూర్తి సమర్పణ చేసేసుకున్నారు వీళ్ళు అని చాలాసార్లు చెప్పారు ఆయన. మా గాయత్రి పరివారం వాళ్ళు మాత్రం ఐడియాలో ఎంత అందుగా అసలు మీరు ఆలోచించడానికి ఏం లేదు, ఎప్పుడో మర్చిపోతే వస్తూ ఉంటుంది అంటే మర్చిపోతే ఎవరేం చేస్తారు, దానికి ఏం లేదు కదా. ఇంకొక ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది సాధారణంగా నాకు 2 గంటలకి మంచి తర్వాత స్టూడెంట్స్ వస్తారు, పెన్ను తీసుకురారు, ఏమయ్యా పెన్ను నువ్వు తీసుకురారు మర్చిపోయాను సార్ అని ప్రాక్టికల్ క్లాస్కి వస్తారు. నేనేం చేయను వాడు, ఏం చేయను, మర్చిపోతే ఏం చేస్తాను సరే, నేను ప్రాక్టికల్ క్లాస్లో ఉందంటాం. వాడు ఆ క్లాస్లోనే ఉంటాడు, అక్కడే ఉందంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం ఆ గురువు శిష్యులు అని. మర్చిపోయినా ఆ గురువు శిష్యులుగానే ఉంటాం, అదే క్లాస్లో ఉంటాం కనుక ఏం పర్వాలేదు. కానీ ఈ గుర్తుంచుకుని చేయాల్సిన విషయాల్లో సమర్పణ చేసుకున్న తర్వాత మీరు ఏ పని చేయరు, పనికొచ్చే వస్తువుని పనికొచ్చే వస్తువుగా మార్చుకోవడం కానీ, ఇది పనికొస్తుంది ఇది పనికిరాదు ఇది ఎందుకు చేయాలి అది ఎందుకు చేయాలి అనే ప్రశ్న మనకి ఉత్పత్తి కాదు. ఆ తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ ఉంటుందే, దాన్ని పవమాన ప్రక్రియ అంటాం. అది హనుమంతుడిని అందుకే పవమాన సుతుడు అంటాం, అగ్ని యొక్క అగ్ని క్రిందనే అంటాం కదా, వాయువు యొక్క క్రిందనే. ఈ శక్తి ఎక్కడైతే డెవలప్ అవుతుందో అంటే ఎప్పుడైతే ఈ సమర్పణ భావం మనలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, లార్డ్ దై విల్ బి డన్, నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఇంకా నా ఇచ్చ ఏమీ లేదు నా కోరిక ఏమీ లేదు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అన్నప్పుడు అది పనికొస్తుందా పనికిరాదా అనే ప్రశ్న లేదు. ఇంకది ఆ స్థాయికి ఎప్పుడైతే సాధకుడు రీచ్ అవుతాడో ఆ స్థాయికి వచ్చినప్పుడు వాడిలో పనిచేసేటటువంటి అగ్నిని అవమానం అంటాం. అందుకే హనుమంతుడికి ఏమీ లేదు, అసలు కోరికలు లేవు ఇది లేదు, రాముడు ఏదైనా చెప్తే చేస్తాడు, రాముడు ఏమి చెప్పలేదనుకో ఊరుకుంటాడు. అలా తెలుసు కదా మీకు, రామపట్టాభిషేకం జరుగుతూ ఉంటే అందరికీ అన్నీ పంచిపెడతాను సీతాది, కానీ హనుమంతుడు కూడా అన్నాడు రాముడు. మరి ఏమి ఇస్తాను హనుమంతుడికి, వాళ్ళకి పట్టలేదు, హనుమంతుడు స్థాయికి తగినటువంటి ప్రజెంటేషన్ ఏదైనా ఇస్తామని. అప్పుడు ఏంటంటే పర్సనల్గా రాముడు చాలా తెలివైన వాడు, రాముడు ఏం చేశాడంటే ఒకసారి హనుమంతుని కౌగులింగ్ చేసుకుని సదం ఇదే అన్నాడు, నేను మీకు ఇచ్చేదేం లేదయ్యా బాబు, నేను నిన్ను కౌగులింగ్ చేసుకుంటున్నాను, ఇది పాట చాలా బాగా పాడతాడు రమేష్ రామారు ఆ పాట నాకు గుర్తులు కానీ ఇంక ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, చాలా బాగా పాడేది ఆనంద బాగేది కూడా. తిరిగి వచ్చాక సీతని రాముడు బ్రహ్మానంద పడిపోతాడు సీతను చూసి వచ్చాడని, వచ్చాక ఏం చేయాలి ఏమి ఇస్తాడు అడుగులో ఏం ఇవ్వలేడు అని చెప్పి కౌగులించుకుని సదం ఇదే అనుకో అన్నట్ట. కానీ ఆ తొగిలింతలో ఉన్నది ఏంటి అంటే ఇంక కంప్లీట్ నువ్వు నాకు సరెండర్ అయిపోయావు కనుక నువ్వే నా వాడివి, నేనే నువ్వు, నేనే నువ్వు అని చెప్పి రాముడు ఈజీగా చేసి పుట్టేసుకున్నాడు ఏ ప్రజెంటేషన్ ఇవ్వకుండా. కానీ సీతాదేవికి ఆ టెక్నిక్ తెలియలేదు, మర్చిపోయిందో లేకపోతే తెలియదు మరి అప్పుడు అక్కడ అడవిలో ఉంది అప్పుడు ఉంది కదా రాయాల్సిన దగ్గర ఈ టెక్నిక్ తెలియదు. అంచేత ఇద్దాము పట్టాభిషేక సమయంలో హనుమంతుడికి ఇద్దాము అంటే అందులో రాముడు ఊరుకోవచ్చు కదా, అందరికీ ఇచ్చాము కదా అమ్మా హనుమంతుడికి ఏమి ఇస్తాడే వీళ్ళకైతే. మరి ఏం చేస్తుంది అప్పుడు ఆలోచించి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలను ఆలోచించి హనుమంతుడు ఇస్తుంది. ఎంత హనుమంతుడు గొప్పవాడైతే ఆ బుద్ధిమతం వరిష్టం ఆతాత్మర్యం మనోజవం మారుతి పుణ్యవేదం ఈ రకరకాల స్తోత్రాలు మనం అనుకున్నా కోతి కోతే ఆ సహజ స్వభావం కోతి కదా అంత తెచ్చేసాడు. ఆ మాల పట్టుకుని కొట్టడం మొదలైతే ముత్యాలను జల్లు ముక్కలయ్యేది పాలిస్తాడు. సదాశివులందరికీ భయం, సీతాదేవి ఇచ్చిన హారం అయ్యేది, ఆవిడ ముందు అలా ఉడకొట్టి పాలిస్తాడు కోపం వస్తే ఏం చేస్తుందో అని. కానీ సీతాదేవి కోపం రాలేదు కానీ ఆశ్చర్యం వేసింది అదేంటి నేను ఇచ్చిన ముత్యాల హారం ఇస్తే కోతి కదా పాపం విలువ తెలియదు దానికి అంచేత దిగుతుంది. సరే అడిగిన తర్వాత రాముడి తెలుసుకోరా ఎందుకు చేస్తున్నాడు అంచేత నువ్వే అడుగు ఎందుకు చేస్తున్నాడు అంటే సీతాదేవి అడుగుతుంది కారణం ఏం చేస్తున్నా నీకు తెలుసా నేను ఏమి ఇచ్చానో చాలా ఖరీదైంది అది ఏం ఖరీదేమో అందులో రాముడు లేడే రాముడు లేని అన్న ముత్యం నాకెందుక ఎందుకంటే ఎక్కడ రాముడు కనిపించలేదు అంటే నీకు రాముడు అంత గొప్ప అన్నాడు ఎప్పుడు నా హృదయంలోనే ఉంటాడు అంటే సినిమాల్లో అయితే చూపిస్తారు దయ్యం చూపిస్తాడు ఇది కనిపిస్తూ ఉంటాడు అంటే అలాగే కనిపించడం అంటే అర్థం ఏంటంటే రాముడు పని మీదే ఎప్పుడు ధ్యాసం ఉంటుంది అని ఆ గురువుగారి పని మీదే ఎప్పుడు ధ్యాసం ఉంది ఆయన పనిమే మేము చేస్తాము అదే చేస్తాము అనేటువంటి ఆ ధ్యాసం ఉన్నది కంటిన్యూస్గా ఆ సనందాయుడు లైఫ్ ఆ విధమైనటువంటి జీవితము అది మానవ జీవితం యొక్క పరాకాష్ఠ అన్నమాట. దట్ ఈస్ ద గోల్. అసలు మంచి శరీరం ఎత్తిన దగ్గర నుంచి నిజమైన మనిషిగా అప్పుడు రూపొందుతాడు అంతవరకు వాడు జంతువు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువుల్లో మనిషిగా మనిషి అనే జంతువుగా పట్టడం కష్టం అన్నారు. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు కూడా పాపం ఒప్పుకున్నారు ఈ విషయాన్ని. ఇంగ్లీష్ వాళ్ళు కూడా మన హిందువుల కంటే కొంత భిన్నంగా మాట్లాడలేదు. దాని ఇదే సోషల్ యానిమల్ రాష్ట్రం యానిమల్ అక్కడ కూడా జంతువు అని అన్నారు. ఈ జంతువు ఏం చేస్తుంది, తనకి పనికొచ్చే వస్తువు వెతుక్కుని తింటూ ఉంటుంది అంతే కదా చేసేది. కానీ ఎప్పుడైతే ఈ పవమాన అగ్ని ఈ పవమాన స్థాయికి మనిషి ఎప్పుడైతే ఎదుగుతాడో ఆ క్షణం నుంచి ఇంకా వాడు లేడు, వాడికి కావలసిన వస్తువులు లేవు. వాడు కేవలం ఎంతవరకు చూసుకుంటాడు అంటే వాడి శరీర నిర్వాహానికి కావలసినటువంటి ఆహారాన్ని మాత్రమే వాడు తీసుకుంటాడు. శరీరం కంటిన్యూ అవడానికి కావాల్సిన ఆహారం చాలా తక్కువ. గురువు గారు పూర్తిగా కేవలము రొట్టి చూసి ఉంటారు, శాంతి పొందినట్టు చిన్నదిగా ఉంటుంది అంటే ఉంటుంది. ఆ ఒక్క రొట్టి కొంచెం ఒక అర గ్లాసుల మధ్యలో తాగుతారంత రోజుకి ఇంకేం లేదు ఆయన ఆహారం. గత 40-50 సంవత్సరాలుగా శరీరం ఉన్నంత వరకు ఆయన ఆహారం అదే. అంత కష్టపడేవారు. కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అందరూ గుర్తించుకోండి. పార్వత అగ్ని మీలో ఉంటే సరిపోదు, మీరు ఈక్వల్ డోస్ వేయాల్సిందే. టిఫిన్ చేయాల్సిందే, తర్వాత అన్నం తినాల్సిందే, మళ్ళీ టిఫిన్ చేయాలి, మళ్ళీ అన్నం తినాలి. ఇందులో ఏది మిస్తేనే మళ్ళీ నిరంతరంగా ఉంటుంది. నేను పొద్దున్న టిఫిన్ చేయడం రాలేదు రాదు ఫస్ట్ నువ్వు వెళ్తా అంటే నా కొనియో టైం నిరసంగా ఉంటుంది. మరి టిఫిన్ చేయలేదు కనుక అంటే మన ఫుడ్ ఆస్పెక్ట్స్లో కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే పవమాన అగ్ని మీలో ప్రజలిందో లేదో అని చూసుకోవడానికి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఆహార పరిమాణం తగ్గుతుంది. బాగుంటుంది అదే, మీరు తగ్గిస్తే కాదు. ఆకలిగా ఉన్నా నేను ఉపవాసం ఉంటున్నాను ఇవాళ మానేస్తున్నాను అంటే అది తావక అగ్నే లోపకు కడుపు మండుతూనే ఉంటుంది. అలా కాదు, బాగుంటుంది అది తగ్గిపోతుంది ఆహారం. ఆ ఆహారం తగ్గిపోవటాన్ని మనం చూసి చెప్పాను కదా, ఎప్పుడు సాధన వల్ల అది వాళ్ళ స్థాయికి పెరిగితే తగ్గిపోతుంది కనుక. గురువు గారేమో అటువంటి స్థాయికి వేసుకుంటున్నారు కనుక అందరూ అలాంటి షర్ట్ గుర్తించి వేసేసుకోవచ్చు. కానీ అందరూ అలాంటి షర్ట్ గుర్తించి వేసుకున్నట్టు మాత్రమే గురువులు అయిపోయారు కదా. అలాగే గురువు గారు తక్కువ తిన్నారు అని కనుక మేము కూడా ఇవాళ నుంచి తక్కువ తింటామని మాత్రం దయచేసి మీరు మొదలెట్టకండి. మీరు కావాల్సిన ఆహారం మీరు తీసుకోండి. దానంటే అది ఆహారం ఎప్పుడైతే తగ్గుతుందో అది ఒక టెస్ట్ మాత్రమే. మీకు ఆ పవమాన అగ్ని మీలో ప్రజ్వలించటం మొదలెట్టింది. ఈ పవమాన అగ్ని ప్రజ్వలించటం మొదలెట్టడానికి ఈ గురువుకి సరెండర్ చేసుకోవడానికి బద్ధ జరిగేటటువంటి ప్రక్రియను సాధన అంటాం. ఇంచేత ఈ గురు పూర్ణిమ నాడు మనం ట్రై చేయాల్సిన విషయం ఏంటి అంటే గురువుకి పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకోవటం. గురువుకి పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకున్న తర్వాత మన ఇంటికి మన కుటుంబ పోషణకి మిగతా ప్రపంచానికి మీరు చేసేటటువంటి కార్యక్రమాలకి కావాల్సిన వనరులు సమకూర్చే బాధ్యత ఆయనదే, మంది కాదు. ఆ ధైర్యం మాత్రం మనకు రావాలి. ఎలాగా, ఎందుకంటే గురువుగారి యొక్క ఆత్మకథ ఈ యాంగిల్లో చాలా సహాయం చేస్తుంది. గురువుగారి యొక్క ఆత్మకథ నువ్వు గాయత్రి తర్వాత స్థాపన చేయాలి, పుస్తకాలు వచ్చి బుద్ధిని చేయాలి, నువ్వు ఇవంతా ట్రాన్స్లేట్ చేసేయాలి, అవంతా చేసేయాలి, ఇవంతా చేసేయాలి అని టకటకటకటక చెప్పేశాడు. గురువు గారు ఏమి వెళ్ళాక ఆయన ఏం చెప్పారో నేను వెళ్ళేడుకోవాలంట. ఆయన ఏమన్నారంటే నువ్వు చేయించుకో చేసేస్తానని. మనం కూడా అలా అనేసి చేయించుకో అంటే జరగదు. ఇంకంటే మనం తప్పించుకోవడానికి ఆ మాట అంటాం, ఆయన తప్పించుకోవడానికి ఆ మాట అనలేదు, అది తేడా. ఇంకేత ఆయన అన్నగానే ఆయన చూసింది ఏంటంటే తన దగ్గర ఉన్నదే ఆయన ఇచ్చేశాడు పూర్తిగా. గాయత్రి తర్వాత స్థాపించాలి అంటే ఇది ఇది కావాలి, ఇది కావాలి, ఇది ఏంటంటే సైట్ కావాలి, ఇది కావాలి అంటే తన దగ్గర ఉన్నటువంటి తన భార్య దగ్గర ఉన్నటువంటి కదా. ఇదంతా ఆయన ఎప్పుడైతే సమాజంలో నాటేశాడు అక్కడి నుంచి సమాజం నుంచి ఆయనకి ప్రతిఫలం రావటం అనేది. ఇది విన్నారు కదా అని మీరు మాత్రం నాటకం మొదలెట్టకండి. ఈ నాటకం అనే కార్యక్రమం ఆ స్థాయిలో చేయాలి అంటే ముందు సమర్థన రావాలి. సమర్థన అయిన తర్వాత ఈ నాటకం కార్యక్రమం బిగిన్ చేస్తే దాని ఫలితాలు ఏమైనా మనకు వస్తాయి, కానీ లేకపోతే చాలా కష్టం అవుతుంది. సరే గబుక్కుని గురువు గారు ఆత్మీయులు తెలియచి మనం ఆ విధంగానే ప్రవర్తించేద్దామని చూడకండి. గురువు గారు మొదటి అధ్యాయంలో చెప్పిన పని ముందు చేసుకుందాం. సౌభాగ్య సూర్యోదయం నా జీవితంలో అయింది. అటువంటి మహత్తరమైనటువంటి గురువు నన్ను గుర్తించి మళ్ళా రా నా పని చేయటానికి అని పిలిచాడు. అంతవరకు మనకి జరిగింది, అందులో డౌట్ లేదు కదా. ఆయన పిలిచాడు మా కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోండి, మీరందరినీ కూడా నేనే పిలుస్తూ వస్తున్నారు కానీ మీ అంతటి మీకు రాలేదు. ఇంకా ఆ సౌభాగ్య సూర్యోదయం అనేది మన జీవితంలో కూడా జరిగిపోయింది, అందులో డౌట్ లేదు. కానీ మిగతా సమర్పణకి ఆయనకి టైం పట్టింది పాపం. మనం కూడా టైం ఇద్దాం, ఆయనకి ఎంత టైం పట్టింది, మనకు ఎంత టైం పట్టింది అని ఆలోచించండి. ఈ సమర్పణ చేసే భావంలో మనం చేసే తెలిసినటువంటి మూడు పనులు కనుక మనం చేస్తే సమర్పణ అనేది చాలా సులభంగా చేసేసుకోగలుగుతాం. మొట్టమొదటి సమర్పణ మనం ఎందుకు చేయలేము అంటే గ్రావిడ్స్కి ఒక స్టోన్ రాసింది. గ్రావిడ్స్కి డైరెక్ట్గా రాయలేదనుకోండి, గ్రావిడ్స్కి ఇటు హిమాలయాల్లో ఉండేటటువంటి కర్మగురువుల్లో మాస్టర్ వినీశ్వర్ అని ఒక కర్మగురు ఉన్నారు, ఆయన రాశారు ఆ పుస్తకాన్ని. కానీ గ్రావిడ్స్కి అందించింది మనకి గణేష్ అనే అతను రాశాడు అది. దాని తర్వాత దాని మీద కమెంట్లు హిలేరియన్ రాశాడు. ఆ పుస్తకం పేరేంటి అంటే ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, మౌనం యొక్క గొంతుక, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని. అందుకని ఈ కార్యక్రమాలు, సాధనా కార్యక్రమాలు వాటిలో మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ మౌనంగా ఉండటం నేర్చుకోవాలి అనే దాంట్లో కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. మౌనంగా ఉండటం ఎలాగా, మౌనం చేయటం ఎలాగా ఇది అనే దాంట్లో ముందునే ఒకరు చెప్తున్నారు. దూర్యాసుడు ఎప్పుడూ ఉపవాసమే ఉంటాడు, కృష్ణుడు ఎప్పుడూ బ్రహ్మచారిట. కథ ఎలా చెప్పి వస్తారు అంటే తెలుసుకోవడం మీకు ఆ కదా. యమునా నది పూర్తిగా పొంగి ప్రవహిస్తుంది, ఇటువైపేమో కృష్ణుడు యొక్క అంతఃపురము అది అంత ఉంది, అటువైపు పాపం దూర్వాసుడు ఉన్నాడు. దూర్వాసుడు దగ్గరగా ఉంటే ఎప్పుడు భయం ఎవరికి, కృష్ణుడికి భయం, ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. కోపం వస్తే సెటిల్ ఆరేస్తాడు. అందులో నది అవసరమైతే ఉన్నాడు దూర్వాసుడు. అతను వర్షాలు ఎదుగుతాను, వర్షాకాలం చాతుర్మాసం చేసుకుంటున్నాడు. 4 నెలలు కబురు పంపుతున్నాడు కృష్ణుడు కూడా. దూర్వాసుడు కబురు పంపించాడు కృష్ణుడికి, నేను 4 నెలలు ఉంటాను ఇటువైపు ఉన్న ఆశ్రమంలో, ఎందుకంటే మాకు కావాల్సిన ఆహారాన్ని జస్ట్ 2000 మంది అంతమంది ఉన్నారు శిక్షణానికి, జస్ట్ 2000 మందికి 2 కోట్ల మంది కలిసి నిండా మీరు ఆహారాలు ఇస్తే బాగుంది అని అని ఇస్తానంటాడు. కాదు అనే ధైర్యం ఎవరికి లేదు. దూరాసుడు యమున అనేది పొంగి పొంగుతుంది, మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళాలి, సేవకులు వెళ్తారు, పొడవులు అవి పాటించే ఇంపాసిబుల్ అండి. ఇక్కడ జరగటం ఉంటుంది ఇంపాసిబుల్ అంటే అక్కడ దూరవాసుడు మామూలు మనిషి ఉంటే వాళ్ళు చెప్పచ్చు ఏమైనా ఎలా వస్తాం అంటున్నా, ప్రవాహం ఉంది ఇది ఉంది, పరిగెత్తి వెళ్ళారు కృష్ణుడి దగ్గరికి. ఏమైనా ఏం చేస్తాం అలా ఉంది అంటే నిత్య బ్రహ్మచారి అని కృష్ణుడు చెప్తున్నాడు, దారి ఇప్పిస్తుందని ఏమన్నాడు. సేవకులు కదా, రైతు నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళకి కామన్ సెన్స్ లేదు సేవకులకి. వెళ్ళిపోతున్నప్పుడు ఈ మాట అనేస్తారు కదా, మరి రిటర్న్ అవుతున్నప్పుడు కూడా అదే మాట అంటే దారి ఇస్తుందా ఎమున్నా అని కృష్ణ వాళ్ళకి కట్టలేదు. అనకుండా వెళ్ళిపోయారు. సేవకులు సరెండర్ సమర్పణ స్పిరిట్ కదా, చెప్పాడు తీసుకోడు అని విడిపోయాడు. దారి ఇచ్చింది ఎమున్నా అనేది. సరే అక్కడ భోజనం అది టైం పండింది. దూరాసుడు బ్రహ్మానందం అనిపాడు, దేవుడు గెలిచాడు, కడుపుని నిద్రస్తాను కడుకుంటాను. అప్పుడు వాళ్ళకి చీపులకు జరిగిపోయాయి. సేవకులు తిరిగి వెళ్ళాలి కదా, తిరిగి ఎలా వెళ్తాం, సరే ఇందాక కృష్ణుడు చెప్పాడు కదా ఇదే మాట అనుకో వెళ్ళిపోవచ్చని వచ్చాడు. దానికి ఇవ్వలేదు ఎమున అనేది. కృష్ణుడు వెళ్తానికే మంత్రం చెప్పాడు కానీ రావటానికి ఆ మాట చెప్పలేదు కదా, దారి ఇవ్వలేదు. సరే ఏం చేస్తాం, దూరాసుడు పడుకుండిపోతే ప్రమాదం, పరిగెట్టు పరిగెట్టు కలిసి ఇంకా వీళ్ళు అదృష్టం బాగుంది, ఇంకా మెలుపుగానే ఉన్నాడు దూరాసుడు. ఇలాంటి ప్రమాదం వచ్చి పడిందండి, ఇందాక మేము కృష్ణుడు చెప్తే వచ్చేసాము, ఇప్పుడు వెళ్తానికి దారి లేదు. ఏముంది, ఎప్పుడూ ఉపవాసం ఉండేటటువంటి దూరాసుడు చెప్తున్నాడు దారి. వాళ్ళకి నవ్వు వచ్చింది, ఎప్పుడే కలిసిందాడు ఏంటి మాట అంటాడు అని చేత. సరే అది సరే ఏం చేస్తాడు, ఇదే కిట్టే ఫలంతో సరైన నుంచి అన్నారు వాళ్ళు. కానీ దారి వచ్చింది వాళ్ళకి, ఆ దారి వచ్చింది వాళ్ళు దాటి విడిపోయారు. అంటే ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం, మౌన ప్రక్రియలో మనం గుర్తించవలసింది ఏంటంటే, మౌన ప్రక్రియ అంటే మాట్లాడటం మానేయటం కాదు, సైలెంట్గా ఉండటం అంతకంటే కాదు. అందుకే ఇక్కడ చెప్పింది, ఈ బ్రహ్మచారి అన్నా ఆహారం తీసుకొని వాళ్ళన్నా, మరి వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారు కదా, ప్రకృతి ఒప్పుకుంటుంది అక్కడ ఆహారం తీసుకోవటం లేదు అని, అందుకే దారి ఇచ్చింది కదా. ప్రకృతి ఒప్పుకుంది అంటే అది కరెక్ట్, మనిషి ఒప్పుకుంది అంటే భయపడి ఒప్పుకోవచ్చు. దానికి ఏముంది, నువ్వు అవునా కాదానికి అసలు గట్టిగా ఏదైనా గర్తిస్తే సరేనే కాదు, నీతో డబ్బులాటెందుకు రైట్ అనేయచ్చు. కానీ ప్రకృతికి అలాంటి భయాలు ఏం లేవు, అది నిజం అవుతేనే ఒప్పుకుంటుంది, ప్రకృతి లేకపోతే ఒప్పుకోదు కదా. ఎందుకు ప్రకృతి ఆ మాట ఒప్పుకుంది, ఎందుకు చేసింది అంటే, మీరు ఏ పనైనా సమాజం కోసమే చేస్తే, మీరు చేసేది ప్రకృతికి ఉపయోగపడేది దానికోసమే చేస్తూ ఉంటే మీరు ఆహారం తీసుకున్నా ఆహారం తీసుకున్నట్టు కాదు, అది అక్కడ ప్రిన్సిపల్. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట ఇంకోటికి ఉపయోగపడేటట్టు మీరు కనుక మాట్లాడితే మీరు మౌనంగా ఉన్నట్టు లెక్క. ఇంచేత ఈ మౌన ప్రక్రియలో మనం గుర్తించవలసిన కారణంగా ఏంటి అంటే, రకరకాల ఆలోచనలు ఏవైనా వస్తూ ఉంటే ఆ ఆలోచన యొక్క షేప్ మార్చేయండి. మీరు సాధారణంగా అతిథితమైన ఆలోచనలు అప్పుడే వస్తూ ఉంటాయి, అసలు మామూలుగా రాని ఆలోచనలు కూడా అప్పుడు వస్తాయి మౌనంగా ఉంది. మీరు ఆ మౌనంగా ఉన్నప్పుడు మీరు ఆలోచించాల్సిన దానికి అధర్వేదంగా ఒక సూక్తం ఉంది, మధుమన్మే నిక్రమణం మధుమన్మే పరాయణం వాచా వదాని మధువత్ భూయాసం మధు సదృశ. మీరు మాట్లాడిన ప్రతి మాట స్వీట్గా ఉండాలి, ఇంకోళ్ళ గురించి చెప్పేది స్వీట్గా ఉండాలి, అంతా ఎందుకు? మీరు ఏం మాట మాట్లాడినా ప్రేమపూర్వకంగా సైలెంట్గా ఆనందదాయకంగా ఉంటే మీరు మౌనంగా ఉన్నట్టే లెక్క. మాట్లాడక్కర్లేదు, మీరు ఆలోచనలు మౌనంగా ఉన్నా మౌనంగా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటే, అంచేత మౌనంగా ఉన్నప్పుడు కాస్త అద్భుతమైన ఆలోచనలు ఏమైనా వస్తే వద్దులే, అందరూ సుఖంగా ఉండాలి మంచిగా ఉండాలి అనే ఆలోచనగా మీరు మార్చుకోగలుగుతారు. అది చాలా మౌనం కింద వస్తుంది. కానీ అంతకంటే గొప్ప మౌన ప్రక్రియలో ఉండేది ఏంటంటే, గురువు గారి యొక్క స్థూల శరీరాన్ని ఊహించుకోమంటున్నాను నేను. కానీ మీరు ఊహించుకున్న మరుక్షణం స్థూల శరీరం కాదు కదా, సూక్ష్మ జగత్తులో ఊహిస్తున్నారు కనుక, గురువుగారి ఆలోచనలని కనుక మీరు ఆలోచించగలిగితే, గురువుగారి స్వరూపాన్ని చూసి గురువుగారే కనుక ఇక్కడ మార్గాపురంలో ఈనాడు ఇక్కడ కూర్చొని ఉంటే ఆయన ఏం చేద్దాం అనుకునేవారు, ఏం చేసి ఉండేవారు అని కనుక మీరు ఆలోచిస్తూ ఉంటే ఆ టైంలో మౌనంగా ఉన్నట్టే లెక్క. అంటే కేవలము మౌనంగా నేను ఉండలేకపోతున్నాను అనుకునే వ్యక్తులకి మౌనం ఉంది కదా, ఈ యాంగిల్ మీరు ఆలోచించుకోవచ్చు సూక్ష్మ జగత్తులో ఉపయోగించుకోవటానికి. ఈ సూక్ష్మ జగత్తులు ఉపయోగించుకోవటానికి అల్విన్ టాస్లర్ చెప్పిన ఈ ప్రమాణ శక్తి ప్రకృతిలో ఎక్కడ పనిచేస్తుంది అనే ప్రశ్నకి జవాబు ఏంటి అంటే, ఏమీ లేని చోట నుంచి పుట్టాలి వస్తువు అంతే కదా. తావత అగ్ని అంటే ఏదైనా ఒక వస్తువు ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. పౌమాన అగ్ని అంటే ఏంటి, ఎందుకు పనికిరాని వాడిని ఉపయోగించుకుంటున్నాడు, సరెండర్ వాడు చేసేస్తాడు, వాడు సరెండర్ చేసినప్పుడు ఎందుకు పనికిరాని వాడు. కానీ వాడు ఎప్పుడైతే సరెండర్ చేశాడో వాడు ఆ గురువుకి శిష్యుడు అయిపోయాడో ఆ గురువు యొక్క శక్తి పూర్తిగా ఉంటుంది. అందుకే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కూడా కార్డు గవర్నమెంట్ వరకు ఉపయోగించుకుంటే వాడి మీద కేసులే ఉండదు, వాడు పర్సనల్ వాడికి కార్డు ఉపయోగించుకుంటే డేంజర్ కదా. మినిస్టర్లు వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే వెహికల్. అలాగే గురువు గారి పనికి మీరు ఏది ఉపయోగించుకున్నా తప్పు లేదు, హాయిగానే ఉంటుంది. మన స్వార్థం కోసం ఏదైనా ఉపయోగించుకుంటే దాన్ని గురువు గారు కూడా రక్షించారు, అది ఆ సమర్పణ అనే పదానికి అర్థం. అలాంటి సమర్పణ ప్రకృతిలో ఎక్కడ జరుగుతుందో కనుక మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఒక్క విత్తనం నాస్తాం మనం. ఎన్ని విత్తనాలు వస్తాయి దాంతో కౌంట్ లేదు, ఒకే ఒక మామిడి చెట్టుకి విత్తనం నాటుతాం, దాంట్లో 100 మామిడి కాయలు వచ్చేటువంటి పళ్ళు, మళ్ళీ 100 నాటుతాం, కొన్ని వేలవుతాయి, ఆ వేలం నాటుతాం, అనంతంగా విడిపోతుంది ఆ శక్తి. ఏ లేని చోట నుంచి అనంతమైన శక్తి ఉద్భవించడంతో జరిగేటటువంటి ప్రక్రియ పౌమాన ప్రక్రియ. ఈ పౌమాన ప్రక్రియ మౌనం నుంచి ఉద్భవిస్తుంది, చేత మౌనంలో ఏమీ లేదు. ఆ ఏమీ లేనటువంటి మౌనం నుంచి ఈ పౌమాన శక్తి ఉద్భవిస్తుంది కనుక మౌనంగా ఉన్నప్పుడు మన గురువు గారికి శరీరము మనస్సు కోరికలు అన్నీ అప్పచెప్పేసాం. నువ్వు దీన్ని ఉపయోగించుకో, ఉపయోగించుకున్న తర్వాత ఆయన ఎప్పుడు ఉపయోగించుకుంటాడో అన్నది ఆయన ఇష్టం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఉపయోగించుకున్నాను 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 తిరుగుతాడు సమర్పణ కాదు. అది ఆయనకి అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాడు, ఆయనకు అవసరం కాబట్టి ఉపయోగించుకోవడానికి మన పని ఉంటుందంటే. అదేవిధంగా ఈ మౌనంగా ఉన్నప్పుడు ఈ సమర్పణ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏది సమర్పణ చేసుకుంటారు, మీ స్థూల శరీరము మీ కోరికలు మీ ఆశలు మీ అంతా కూడా మీకు అప్పచెప్తున్నాను నేను. ఎలాగే అప్పచెప్పానో కూడా నాకు తెలియదు, సమర్పణ ఎలా చేసుకోవాలో అన్నది కూడా తెలియదు యాక్చువల్గా. అంటే అది కూడా నీదే రాసేట, సమర్పణ చేయించుకోను, చేయించుకున్నా అది పని చేయించుకో. ఈ భావం మనసులో కనుక పెట్టుకుని మేము మౌనంగా ఉంటే ఈ క్షణంలో సమర్పణ జరుగుతూ వచ్చి సమర్పణ జరిగేది ఒక క్షణంలోనే జరుగుతుంది, సమర్పణ జరిగిన మరుక్షణం నుంచి మీరు ఉండరు, గురువు గారి శిష్యులు మాత్రమే ఉంటారు కనుక. అప్పుడు గురువు గారు కోరుకున్నది ఏంటి? స్వస్తి
ఈ గురు పూర్ణిమ దాని సందర్భంగా మనం అగ్ని గురించి మాట్లాడుకుంటే, తావత అనేది అగ్ని యొక్క మొదటి లక్షణం అని చెప్పుకున్నాం. ఉప్పుగా ఉన్నట్టు, పంచదార తీయగా ఉన్నట్టు అగ్ని కూడా మూడు లక్షణాలు ఉంటాయి. ఆ మూడు లక్షణాలని తావత, పవమాన, శుచి అని మూడు పేర్లతో పిలుస్తూ ఉంటాను. ఆల్విన్ టాప్లర్ రాసిన థర్డ్ వేవ్ అనే పుస్తకంలో కూడా ఈ నూతన యుగ నిర్మాణానికి కావాల్సినటువంటి పరిస్థితులకి, ఇప్పుడున్న దేశకాల పరిస్థితులు ఎలా దారి తీసుకొని పిలుస్తే, సోషియాలజికల్గా అంటే సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా కాదు, సొసైటీలో ఉన్నటువంటి జీవిత విధానంలో ఉన్నటువంటి ఇప్పుడున్న నియమాలు, ఇప్పుడున్న వ్యవస్థను కంపారిజన్ చేస్తే ఒక తమాషైన కన్ఫ్యూజన్ వస్తుంది. అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఆ పుస్తకం తెలుగుతుంటే, ఇది అమీనని ఆఫ్రికాలో ఒక డిక్టేటర్ ఉండేవాడు, మనమాంస భక్షుడు అని పేరు వాడు. వాడు ఇది అమీన్ యుగాండా, అతను రాజ్యభ్రష్టుడు అవుతాడు కూర్పు వచ్చి. అదేరోజు అమెరికాలో అంటే కొన్ని మర్డర్స్, కొన్ని డకాయిటీస్ అవి జరుగుతాయి. అప్పుడు భారతదేశంలో స్టూడెంట్ అంగస్ట్ ఏదో కారణంగా జరుగుతున్న అభిప్రాయం పబ్లిష్ అయినప్పుడు అతను రాసింది. అదే జపాన్లో ఏదో ఫ్యాక్టరీ మొదలై ఉంటుంది. వీటన్నిటికీ వెనకాతలు ఉన్నటువంటి ఒకే కారణాన్ని పెట్టుకుంటారు అతను. అక్కడెక్కడ ఈడి అమీన్ రాజ్యభ్రష్టుడు అవటం, భారతదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్ అంగస్ట్, మిగతా చోట్ల ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక పరిస్థితులన్నింటికీ కూడా ఒకే ఒక కారణాన్ని పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో ఫ్యూచర్ షాక్ అనే పుస్తకంలో. దాని తర్వాత ఫడే అనే పుస్తకం మన సీక్వెన్స్గా రాస్తారు. అతను చెప్పిన కారణాలు సోషియాలజికల్గా ఎన్నో చెప్పాడు, కానీ దాన్ని చాలా సూక్ష్మంగా గురువు గారు ఒక మాటతో చెప్పేస్తారు, ఆస్థా సంకటము అని. అంటే ఈ కాలంలో వ్యక్తికి విశ్వాసం అనేది పోయింది. పిల్లలకి తల్లిదండ్రుల మీద విశ్వాసం లేదు, గురువు మీద విశ్వాసం లేదు, గురువుకి పిల్లల మీద విశ్వాసం లేదు, స్నేహితులకి స్నేహితుల మీద విశ్వాసం లేదు, ఎవరికి ఎవరి మీద విశ్వాసం లేదు. వీరబ్రహ్మం గారు కూడా అది చెప్తారు కదా, అసలు మనిషి మాట మీద విలువ పోయి కాగితం మీద విలువ పెరుగుతుంది అని. ఇప్పుడు జరుగుతోంది అదే కదా. అది ఆ యాంగిల్, ఆ దర్శన్స్ కనుక మనం చూసుకుంటే, ఈ అగ్నితత్వం లోపించటమే విశ్వాస రాహిత్యానికి కారణం అనేది వాటి మనకి చాలా స్పష్టంగా బాధపడుతూ ఉంటుంది. గురు పూర్ణిమ నాడు ఈ అగ్నితత్వం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మంత్రదీక్ష తర్వాత వచ్చేది అగ్ని దీక్ష, దాని తర్వాత వచ్చేది బ్రహ్మ దీక్ష. అంచేత అగ్ని దీక్ష స్థాయికి మనం అతి తొందరలో ఎరగాలి. ఒకటిసారి ఏమవుతుంది అంటే, అగ్ని దీక్ష పుచ్చుకున్నా కూడా అగ్ని దీక్ష స్థాయిలో మనం ఉన్నాం అనేది గుర్తించడం చాలా సార్లు. ఎందుకంటే దీక్ష అనేది భౌతికమైనటువంటి పరిస్థితి కాదు. నేను ఇప్పుడు దీక్ష తీసుకుంటాను, ఇవాళ 6:30 to 7:30 వరకు చెప్పాలి అనుకుంటాను. నేను ఈ దీక్ష తీసుకున్నానని మీకు తెలియకపోవచ్చు చెప్తే కానీ. ఎందుకంటే దీక్ష అనేది ఒక మానసికమైనటువంటి సంకల్పం తప్ప భౌతికంగా దానికి లక్షణాలు ఏం కనిపించవు. దీక్షకి మంత్రదీక్షలో కేవలము ఒక్కసారి భౌతిక స్థాయిలో ఉన్నటువంటి గురువు మంత్రాన్ని ఒకసారి ఉచ్చరిస్తాడు, దాని తర్వాత ఇంక గురువు మళ్ళా ఇంకేం చెప్పడు. గురువు గారి శిష్యుల్లో చాలామందికి ఒక ఆశ్చర్యం ఏంటి అంటే, మనం ఇంత ప్రేమ ఇది గురువు గారి తరఫున మనం డెవలప్ చేసుకున్నాం, చాలామంది అసలు గురువు గారిని డైరెక్ట్గా టచ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండుండరు గాయత్రి పరివారంలో, ఇప్పుడున్న గాయత్రి పరివారంలో శిష్యులు ఉండొచ్చు కానీ. కానీ ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం మానసిక స్థాయికి సంబంధించింది తప్ప, అనుభూతి స్థాయికి సంబంధించింది తప్ప, భౌతికంగా జరిగేది ఏం జరగటం లేదు అక్కడ కూడా. మంత్రదీక్ష అయిపోయింది, గాయత్రి మంత్రం విన్నావా అని నేర్చుకో, అంతా అయిపోయింది, అంతే ఆ దీక్ష. ఆ దీక్ష తర్వాత వచ్చే దీక్ష అగ్ని దీక్ష కూడా ఈ సంవత్సర కాలంలో ఎప్పుడూ జరిగిపోయి ఉంటుంది. దీక్షాంత సమారోహము అని జరుగుతూ ఉంటుంది కదా, యూనివర్సిటీలో సర్టిఫికేట్స్ ఇస్తారంటే స్నాతకోత్సవం. హిందీలో దాన్ని దీక్షాంత సమారోహము అంటారు, సంస్కృతంలో కూడా అదే పదం దానికి కాన్వకేషన్. ఈ కాన్వకేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మీరు పరీక్ష పాస్ అయిపోయి డిగ్రీ తీసేసుకుని, మీరు ఏ ఎంఏ కోర్సులోనే ఎక్కడో జరిగి ఇంకో ఊళ్ళో మీరు చేస్తూ ఉన్నప్పుడు ఆ డిగ్రీ మీకు చేపిస్తారు. పరీక్ష పాస్ అయిపోవడం అయిపోతుంది, రిజల్ట్స్ రావడం అయిపోతుంది, మీరు ఇంకో చోట ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యి ఎంఏ కోర్సులో జాయిన్ అయిపోయాక మీకు బిఏ డిగ్రీ చేతికి వచ్చినట్టే. ఈ ప్రాణదీక్ష అనేది మీకు ముందు ఇవ్వబడదు. ప్రాణదీక్ష ఇచ్చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది, ప్రాణదీక్ష సర్టిఫికేట్. ఈ గురు పూర్ణిమలో మీకు ప్రాణదీక్ష సర్టిఫికేట్ చేతికి అందుతుందేమో చూడండి. అందుకోండి, అంటే మీరు చాలాసార్లు ఇన్యాక్సెన్స్గా మీరు అందుకోకపోతే ప్రాణదీక్ష జరగలేదని అర్థం కాదు, ఇన్యాక్సెన్స్లో వచ్చేస్తుంది మీకు, మీకు తెలియదు వచ్చిందని.
ఎందుకంటే ఈ ప్రాణ దీక్ష అంటే అగ్ని దీక్ష రెండు ఒకటే అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ అగ్నితత్వాన్ని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. అందులో పావక అనే అగ్ని గురించి నేను చెప్పింది ఏంటి అంటే ఉన్నది లేకపోతే పనికిరాని వస్తుంది స్థూల జగత్తులో ఏమవుతూ ఉన్నాయో వాటిని మనిషి ఉపయోగించుకోవటానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని పావక అగ్ని అంటాం. దాన్ని మనం కావాలి అంటే ఉపయోగించుకునే అగ్ని అని కూడా మనం సింపుల్గా అనొచ్చు. దీని తర్వాత అగ్ని గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈ తర్వాత అగ్ని గురించి చెప్తే పవమాన అగ్ని యొక్క లక్షణం ఏంటి అంటే లేని దాన్ని సృష్టించటం. అంతవరకు లేదు ఆ క్షణం నుంచి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, వెయిల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇవంతా ఏంటి మొదటి లేవు, ఎవడో ఒకటి కనిపెట్టాడు, కనిపెట్టిన దగ్గర నుంచి దాన్ని ఉపయోగించుకోవడం మొదలవుతాం. కనిపెట్టడం అనేది పవమాన అగ్ని యొక్క లక్షణం, దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవడం అనేది పావక అగ్ని లక్షణం. అంటే పవమానంలో పావక ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది పై స్థాయిలో కింద స్థాయి తెలిసిపోతే మనం బిఏ అయ్యాము అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటాం, టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటాం. అంటే మేడం మీరు క్వశ్చన్ వచ్చి మీరు ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా బిఏ కానీ అలాంటి ప్రశ్న వేయద్దు, దానికి నాకు సమాధానం లేదు. కానీ దాన్ని మేము చెప్పదలుచుకున్నది ఏంటి అంటే పై స్థాయిలో కింద స్థాయిలు అన్నీ కూడా తెలిసిపోయి ఉంటాయని. అలాగా ఈ పావక అగ్ని నుంచి పవమాన అగ్నిలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఈ ప్రవేశించడంలో ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలి పాఠాలు అని ఆధ్యాత్మిక పాఠాలు అనే మూల సూత్రాన్ని మీరు మర్చిపోకూడదు. ఇదంతా చెప్తున్నప్పుడు నేను కొన్ని మూల సూత్రాలు చెప్పాను. ఒకటి ఏంటి అంటే గురువు భౌతికంగా శిష్యుల దగ్గర ఉండడు, గురువు ఎల్లప్పుడూ గురువుకి శిష్యుడికి మార్గదర్శనం చేయడు. ఈ రెండు సూత్రాలు గురువు గారి ఆత్మగా మనం చదివితే మనం చాలా స్పష్టంగా బోధపడేటువంటి రహస్యాలు ఇవి. ఒకటి ఏంటి అంటే గురువు ఎప్పుడు కూడా స్థూల జగత్తులో మీకు ప్రత్యక్షం అయిపోయి నేనే నీ గురువుని అని చెప్పడు. సూక్ష్మ జగతులు పట్టుకోవాలి. అది కూడా మనం స్థూల జగతిలో గురువుని చూసినప్పటికీ మనం ఇంతమంది స్థూల జగతిలో చూస్తున్నాం కదా, సత్యసాయిబాబాను చూస్తున్నాం, మేరబాబు లేరనుకోండి ఆయన, కానీ ఇంతమంది సుద్ది సాయిబాబు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ గురువుగా ఎన్నుకోకుండా ఈ వ్యక్తినే మన గురువు అనే మాట మనం ఎందుకు చెప్తున్నామంటే ఇది స్థూల జగతికి సంబంధించినటువంటి నిర్ణయం కాదు, ఇది తెలుసుకోతూనే ఉంది కదా. ఇది ఎక్కడ నిర్ణయం, ఎటువంటి నిర్ణయం, ఎలాంటి నిర్ణయం అనేదానికి కారణం పరోక్ష జగత్తులో సూక్ష్మ జగత్తులో మనకి తెలుస్తూ ఉంటుంది. తెలిసినా తెలియకపోయినా నిర్ణయం అయిపోయి తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇన్ని గురువుగా మనం ఎన్నుకుందాం అన్నది, ఇది మనం ఈనాడు సమావేశమే మాట్లాడుకోకపోయినా ఆయనే మన గురువు కదా. ఇంకా జరిగిపోయేట సంఘటనలు తెలుస్తూ ఉంటాయి మనకి ఆధ్యాత్మిక జగత్తులో. అంతేగా గురువు ఎప్పుడు కూడా సూక్ష్మ జగత్తులోనే మీకు మార్గదర్శనం చేయగలడు తప్ప స్థూల జగత్తులో మార్గదర్శనం ఉండదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా భౌతిక ప్రక్రియల గురించి మనకి చెప్పడానికి ప్రయత్నిస్తే వాటి గురించి మీరు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముక్కిలా ముంచుకోవాలా, ఎడం చేతితో ముంచుకోవాలా, కుడి చేతితో ముంచుకోవాలా, ఎడం ముక్కుతో ముందు గారి పీల్చాలా, కుడిముక్కుతో గాలి ముందు పీల్చాలా, ఇదంతా మీరు బాధపడద్దు. ఎవరేం చెప్పినా మీరు చేయగలిగితే చేయండి, కానీ దానికి ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ లేదు. సాధారణంగా మీరు ఎలా కూర్చున్నారు, ఎలా పడుతున్నారు, వీటికి ఏమి సంబంధం లేదు. పద్మాసనం వేసుకున్నారా, పెద్ద పద్మాసనం వేసుకున్నారా, ఇదంతా సంబంధం లేదు. నడువు మాత్రం చిన్నగా ఉంచుకోండి. దానికి కారణం నేను చెప్తాను కదా, 180 డిగ్రీకి రావాలి. ఫస్ట్ సెంటర్గా కూర్చుంటే అది 180 డిగ్రీ కాదు, స్ట్రైట్ లైన్ కావాలి అంటే 180 డిగ్రీల కోణం ఏర్పడాలి కదా. 180 డిగ్రీల కోణం ఏర్పడాలి అంటే చిన్నగా ఉండాలి. గీత ఫస్ట్ గీత ఇచ్చి వచ్చి 180 డిగ్రీలు ఉండాలి అంతే, అంతకంటే ప్రమాదం ఏం జరిగిపోదు. కానీ ఉంటే మంచిది, తేలిగ్గా మనం కొన్ని రిజల్ట్స్ పొందడానికి వీలొచ్చు. అది ఒక్కటే స్థూల జగత్తులో మనం సాధనలో గుర్తుంచుకోవాల్సిన విశేషం. రెండోది మనం ఏం చెప్పుకున్నామంటే గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో గురువు సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీరు చెప్పాడు, మిగతాడప్పుడు చెప్పడక్కలేదు. చెప్పే బాధ్యత గురువుకి లేదు. క్లాసులో పాఠాలు చెప్పేసిన తర్వాత పిల్లలు చదువుకుంటాడా లేదా అన్నది శిష్యుడి బాధ్యత తప్ప గురువు బాధ్యత లేదు. అదేవిధంగా గురు పూర్ణిమ నాడు మాత్రమే గురువు కొన్ని ఆదేశాలు కానీ, కొన్ని సందేశాలు కానీ, కొన్ని ఆంక్షలు కానీ ఏవో విధిస్తూ ఉంటారు. ఈ ఆంక్షలు అవి గురువు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అనే దానికి గాయత్రి పరివారంలో పెద్ద మనకి ఆనందదాయకమైన విషయం ఏంటి అంటే గురు పూర్ణిమ ప్రవచనాలు ప్రతి నెల మనకు వస్తాయి. 1978 నుంచి స్టార్ట్ చేశారు గురువు గారు. అప్పుడు చెప్పిన గురు పూర్ణిమ సందేశం మనకి మారదు. మనము ఆ స్థాయికి చేరుకుంటే తప్ప సందేశాలు ఏం మారవు. గురువు గారు చెప్పిన సందేశాలు రిపీట్ చేసుకుంటూ ఉండడమే. అంచేత ఆ సందేశాలలో మనం ఈ పూర్ణిమ నాడు పట్టుకున్నా పట్టుకో రాకపోయినా అఖండ జ్యోతిలో వర్తిస్తూ ఉంటాయి. కానీ గురు పూర్ణిమ యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్షణాలు మనం పట్టుకుని సంవత్సరం అంతా కూడా మనం సాధన చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళా శిష్యుడి మీద ఉంది. అది గుర్తుంచుకోండి. గురువు పక్కన వచ్చి నువ్వు చేయపట్టుకుని వేడికొచ్చి నడిపించడు. తర్వాత ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్పాడు. ఇది కూడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు ఫారెన్ వెళ్ళన్నాడు,
సంజయ్ దగ్గర కూర్చున్నాడు వివేకానంద, రాజీవ్ మోదీ ఇక్కడ పెట్టారు కదా, కూర్చున్నాడు, నువ్వు ఫారెన్ వెళ్ళాడు, ఎలా వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళి ఏం చేయాలి, ఫారెన్ వెళ్తానే కావాల్సిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి అని చెప్పలేదు అప్పుడు కూడా. కానీ దానికి తగిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు వీడు, ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి తగినటువంటి వాతావరణము, దానికి అనుకూలమైనటువంటి పవనాలు వచ్చేటట్టు చూస్తాను తప్ప ఆ రాయి మీద కూర్చుంటే ఆ రాయి మిగులుతుంది అక్కడ. అదే చాలా తిరిగాడు వెళ్తానికి, ఏదో ఒక రాజు హెల్ప్ చేశాడు ఇచ్చేసాడు, దాని తర్వాత అక్కడికి వెళ్ళాక ఈయన రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేదు అక్కడ. డ్రైనేజ్ లో కొడుకుంటాడు చలికాలంలో ఆషాఢత్తం ఉన్నా ఎంతో మాసిపోయినవి, అప్పుడు వెళ్తాడు అక్కడికి. వెళ్తే మీకు పాస్ అయితే నువ్వు అసలు నిన్న ఎవరు నియమించాడు, నిన్ను ఎవరు తెలియలేదు కదా, నేను ఎవరు అన్నాడు పోతున్నాడు వివేకానందని. ఇక్కడ నేను గురువు ఎంచుకోవడం ముప్పో ఫారెన్ కన్నాడు, ఏ ఫారెన్ కూడా చెప్పలేదు. అంటే గురువు గురించి కొన్ని మనకి సత్యాలు తెలిస్తే తప్ప లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. మరి గురువు గారు ఈ కష్టాన్ని మిగిలిచారు, అతను అనుభవానికి ఉంటే ఎక్కడ పడుకున్నాడు అది గుర్తుంచుకోండి. దీని ఆ డ్రైనేజ్ లో అంత చెల్లో ఉన్నతో పడుతుంది. నెక్స్ట్ డే చికాగోలో వరల్డ్ మీట్ బిజిఎస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే వెళ్ళి అడుగుతాడు అక్కడ.